ప్రియమైన ఆత్మబంధులారా, చెట్టు మొదట్లో మనం నీళ్లు పోస్తే ఆ నీళ్లు చెట్టు మొదల్లో ఉండవు. ఆకులకి, రొబ్బలకి, కాండానికి అన్నిట్లుగా నీరు పాకిపోతుంది. అందులో ఉన్న పుష్పాలకి, పళ్ళకి అన్నిటికీ పాకిపోతుంది. చెట్టు మొదల్లో పోయాలి నీళ్లు. అలాగే దేహభావంతో కాకుండా బ్రహ్మభావంతో కనుక మనం పని చేస్తే సృష్టి అంతా పులకరిస్తుంది. మరి భగవంతుని కూడా మీరు అలంకరించినట్టు అవుతుంది. నోటితోడు చెప్పే మాటల కంటే ఈ చేతితోడు చేసే పండుగకు దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు. సర్వసాధారణంగా నోటితోడు ప్రార్థిస్తాం దేవుణ్ణి, కానీ నోటితోడు ప్రార్థించిన దానికంటే చేతితోడు సత్కర్మ చేస్తే భగవంతుని ప్రీతికి మనం పాత్రలు అవుతాం. దేవుడు జ్ఞానం మీరు అనుకున్నంత కష్టమేం కాదు. భగవద్ అనుగ్రహం పొందిన మరుక్షణలో మనకు జ్ఞానోదయం కలుగుతుంది. మంచి మాటలు శ్రవణం చేసినా, సత్కర్మ చేసినా అనుగ్రహం సంపాదించడం కోసమే. ఇతరుల పట్ల మనకి అసూయ ఉంటే వాళ్ళకి చేసిన మంచి పని కూడా చెడ్డ పని కింద కనిపిస్తుంది. అసూయకి దూరం అయితే వాళ్ళకి ఎదుటి మనిషి చేసే కృషి వాళ్ళ మంచి మనకు కనిపిస్తుంది. అసూయ కనుకుంటే ఎదుటి మనిషిలో ఉన్న మంచి కనపడదు, వాడు చేసిన కృషి కనపడదు. మనం పడే కష్టం మనకు వచ్చే సంతోషం మనసేక కల్పితం. ఇదంతా కల్పితం అయినప్పటికీ ఎవరికి కల్పితం కింద కనపడదు, నిజం కిందే కనిపిస్తాం. కారణం ఏంటంటే మనస్సు ఏదైతే కల్పించిందో ఆ కల్పించిందని అది నిజమని చెబుతుంది, కానీ సత్యం కాదని ఎలా చెబుతుంది? నా మనస్సు కల్పించింది అది సత్యం కాకపోయినా సత్యం అనే చెబుతుంది. అంటే అది కల్పించుకున్నదాన్ని అది అసత్యం అనేలా చెబుతుంది, సత్యం అనేది చెబుతుంది. అంటే స్వప్నావస్థని మనస్సు కల్పించింది, ఈ జాగ్రత్త అవస్థని మనస్సు కల్పించింది, ఈ శరీరం యొక్క పుట్టుకని మనస్సు కల్పించింది. అంటే ఇప్పుడు ఈ దేహం ఎవరిది? మనస్సుదే. ఈ దేహం ఎవరిది? మనస్సుదే. అంటే మనస్సు మీద వచ్చే ప్రతి ప్రభావం కూడా దేహం మీద పడతా ఉంటుంది. శరీరం చనిపోయినప్పుడు నా శరీరం చనిపోతుందని చెప్పేది మనస్సే. శరీరం పుట్టినప్పుడు నాకు శరీరం వచ్చిందని చెప్పేది మనస్సే. ఏదైనా సంతోషం వస్తే పొంగిపోయేది మనస్సే, ఏదైనా కష్టం వస్తే దుఃఖపడిపోయేది, కుంగిపోయేది కూడా మనస్సే. ఇవన్నీ కూడా ఎందుకు? దేహాన్ని కూడా మనస్సే కల్పించింది, లోకాన్ని కల్పించింది, పూర్వజన్మలను కల్పించింది, రాబోయే జన్మలను కల్పించింది. ఇవన్నీ జన్మలన్నీ కూడా ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, కానీ పారమార్థిక సత్యం కాదు. ఇవన్నీ మనస్సే కల్పించింది. అంచేత ఆ మనస్సుని నిగ్రహించుకుని, మనస్సును స్వాధీనం చేసుకునే ఉపాయాలు మనం నేర్చుకోవాలి. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మనస్సునంతకాలం మనకు జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. మనస్సు ఏదో శరీరం కల్పిస్తుంది. మంచి జన్మలోనో, మంచి కుటుంబంలోనో, చెడు కుటుంబంలోనో పుడతాం. వస్తే ఉచ్చ జన్మ వస్తుంది, లేకపోతే నీచ జన్మే జన్మ వస్తుంది. ఆ ఉచ్చ జన్మే స్వప్న సమానమే, నీచ జన్మ కూడా స్వప్న సమానమే. కానీ ఆ మనస్సు అది కల్పిస్తుంది. మన మనస్సులో ఉన్న సంస్కారాన్ని బట్టి, వాసన బట్టి, దాని బుద్ధిని బట్టి జన్మ ఏర్పడుతూ ఉంటుంది. అయితే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, నీ సంస్కారాన్ని బట్టి నీకు జన్మనిస్తాను, ఆ కుటుంబాన్ని కూడా నేనే సెలెక్ట్ చేసి పంపిస్తాను. నీ మనస్సు యొక్క వాసన బట్టి నీకు అక్కడ దేహం ఏర్పడుతుంది, నీ మనస్సే కల్పిస్తుంది, ఇక ట్రాన్స్ఫర్ మట్టుకు నేను ఏర్పాటు చేస్తూ ఉంటానని గీతలో చెప్పాడు. బుద్ధిలో దోషాలు ఉన్నాను చెప్పు, మీరు జపం చేసినా, ధ్యానం చేసినా, పూజలు చేసినా, రెండు కాళ్ళకి సంకెళ్ళేసిన మనిషి ఎంత దూరం నడవలడో, మీ బుద్ధిలో దోషాలు ఉన్నాను చెప్పు, మీరు పూజలు చేసినా, ధ్యానాలు చేసినా మీకు పురోగతి లేదు, అధోగతే కాను. ఏంటంటే కొండలో ఎన్ని నీళ్లు పోసినా అందులో రెండు మూడు చిన్నులు ఉంటే నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటున్నాం నీళ్లు పోస్తూ ఉంటాము, చివరికి అన్ని నీళ్లు బయటకు వచ్చేస్తే లోపల ఉండేది ఏమి ఉండదు. మనం ఏం చేస్తామంటే పుణ్యం చేసుకుంటున్నాం, మంచి జన్మ వస్తుంది, ఎలాగో చేస్తాం, కానీ బుద్ధిలో ఉన్న దోషాల్లోంచి, బుద్ధిలోని బలహీనతల్లోంచి విడుదల పొందాలనేటువంటి తాపత్రయం మనకు లేదు. అసలు లక్ష్యం మనకు తెలియటం లేదు. నీ దేహం పుడుతుంది, నీ దేహం చనిపోతుంది. నీ దేహంతో సంబంధం లేకుండా నీ మనస్సులో వచ్చే వికారాలతోటి, నీ మనస్సుకు వచ్చే టెన్షన్స్, నీ మనస్సుకు వచ్చే డిసప్పాయింట్మెంట్స్, నీ మనస్సుకు వచ్చే ఎమోషన్స్, నీ మనస్సుకు వచ్చే స్ట్రగుల్స్, నీ మనస్సుకు వచ్చే వికారాలతో సంబంధం లేకుండా ఒక సత్పదార్థం, చావు లేని పదార్థం, పుట్టుకు లేని పదార్థం, వికారాలు లేని పదార్థం, ఆకారం లేని పదార్థం నీ హృదయంలోనూ ఉంది. దాన్ని కనుక, ఆ వస్తువుని కనుక నువ్వు ధ్యానం చేయగా 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 విసుగు లేకుండా, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఓర్పు లేనివాడు, నేర్పు లేనివాడు పని చేస్తే పని లేనిపోదు. ఇప్పుడు మనకు ఎవరైనా అన్నం పెట్టి, 10 కోట్లు పెట్టి అన్నం పెట్టి ఆ ఆకు చేవుడు ఏమైనా ఉమ్మేస్తే ఎలా ఉంటుంది? కదండి, మనకు 10 కూరలు పెట్టి అన్నం పెట్టారు, ఒకరింటికి వెళ్ళాం, బాగానే ఉంది, కూరలు వేసారు, అన్నం అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ వడ్డించిన తర్వాత ఆకు చివరి ఉమ్మేస్తారనుకోండి, వీటికి విలువ ఉంటుంది? వీటికి ఈ కూరలకి అన్నానికి విలువ ఉండదు. అలాగే నువ్వు అక్కడ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఓర్పు లేకుండా, నేర్పు లేకుండా, సహనం లేకుండా, తత్వం తెలియకుండా నువ్వు చేసే లౌకిక పనులు అలాగ ఉంటాయి, వాసన లేని పువ్వులాగా ఉంటాయి. అంచేది నీకు ఓర్పు, నేర్పు, సహనం, అదే రమణ మహర్షి గురించి, శ్రీరాముడు గురించి భూమికి ఎంత సహనం ఉందో రామచంద్రమూర్తికి, రమణ మహర్షికి అంత సహనం ఉందని. ఇద్దరు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. రాముడిది పునర్వసు నక్షత్రమే, రమణ మహర్షిది పునర్వసు నక్షత్రం. వాళ్ళిద్దరి గురించి చెప్తారు, భూమికి ఎంత సహనం ఉందో వాళ్ళిద్దరికి కూడా అంత సహనం ఉందని. అంటే ఓర్పుకి భూమికి మనకు ఉదాహరణగా చెప్తారు ఎర్త మీద. మనం భూమి మీదేమో మలం విసర్జిస్తాం, మూత్రం విసర్జిస్తాం, ఉమ్ములేస్తాం, ఎన్ని రకాలు వేసినా నిరుగుకారంగా ఉంటుంది భూమి. తర్వాత మనలాంటి మనుషులు కొన్ని కోట్ల మంది పుట్టారు. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నాం, చనిపోతాం కొంతకాలానికి, భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది పుడతారు, చచ్చిపోతారు, ఎర్త మట్టికి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అయితే భూమి ఎన్ని రకాల పదార్థాలు మనం భూమి మీద విసర్జిస్తున్నప్పటికీ భూమి నిర్వికారంగా ఎలా ఉంటుందో, అలాగే కొంతమంది మనస్సు నిర్వికారంగా ఉంటుంది. ఆ నిర్వికారంగా ఎవడు మనస్సు అవుతుందో వాడు నిర్మలంగా ఉండగలడు, కానీ పైకుడికి వేషం వేసినంత మాత్రం చేత ఎవడో నిర్మలంగా ఉండలేడు. అంటే వేషం వల్ల గౌరవం సంపాదించవచ్చు, భోజనాలు సంపాదించవచ్చు, కానీ మనసుకు నిర్మలత్వం రాదు. ఏ మనిషి జీవితం సమానంగా ఎవడ జీవితం వెళ్ళదు. అప్స్ వస్తూ ఉంటాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి, అందరం మీదకి వెళ్తూ ఉంటాడు, మళ్ళీ పడిపోతూ ఉంటాడు. ఏం చేత ఎలా ఉంటాడు అంటే, ఆ దేహం ప్రారంభాన్ని బట్టి వచ్చింది. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి వచ్చింది కాబట్టి దాని కోర్సు దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. అదేదంటే నువ్వు దాని కోర్సుతో సంబంధం లేకుండా నువ్వు దేహంతో, ఆ దేహం ఎంతకైతే వచ్చిందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత అది రాలిపోతుంది. శాస్త్రంలో ఏం మాట ఉందంటే, ఇంట్లో ఎవరో లేకపోతే ఫ్రెండ్, భార్యకి ఫ్రెండ్ ఎవరంటే భర్త అంట. భార్యకి ఫ్రెండ్ ఎవరట? భర్త. ఈవిడికి ఏమైనా కష్టపడి చెప్పుకుంటే ఇన్ని వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంక ఇన్ని వాళ్ళు ఎవరు ఉండరు, కోడళ్ళు ఉండరు, మరదలు ఉండరు, ఇంకెవరు ఉండరు, అల్లుళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ఇంకా భర్తతోటే చెప్పుకుంటూ ఉంటున్నట్టు వీళ్ళు. అంటే కాలక్షేపం, ఏదో ఒకటి కాలక్షేపం. ఇది నేను కల్పించేవటం లేదు, శాస్త్రంలో ఉన్న మాటలు చెబుతున్నాను. ఈ భార్య ఏం చేస్తుందంటే, కాలక్షేపం కోసం భర్తతో ఏదో కౌలు చెబుతూ ఉంటుంది. ఆ భర్తకి ఏం చేస్తాడు, భర్తకి ఇంకెవరో ఉంటాడు, ఇంటికెళ్ళి భార్య తప్పించి ఇంకెవరో కనపడరా, భార్యతో చెబుతా ఉంటా అంటే ఆడ గొడవ ఉంటా. అంటే ఈ పిల్లలు లేని వాళ్ళందరికీ స్నేహితుడు ఎవరంటే, భార్యకేమో భర్త స్నేహితుడు అంట. ఆ భర్తకి స్నేహితుడు ఎవరు? ఇంకా భార్య నిగురుతుంది. భర్తకి స్నేహితుడు ఎవరు? భార్య. భార్యకి స్నేహితుడు ఎవరు? భర్త. అంటే ఇద్దరు స్నేహితులు ఎలా కౌరులు చెప్పుకుంటారో, భార్యాభర్తలు కూడా ఇళ్ళకాడ కూర్చొని ఎలా కౌరులు చెప్పుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు వరకు అంటే చచ్చిపోయే వరకే, తర్వాత ఎవరిదో రాలదే. వలకాళ్ళకి వెళ్ళే వరకు ఈ కౌరులు ఎవరు, ఇద్దరు ఒక రోజున చచ్చిపోరు కదా. ముందు భార్య అయినా చచ్చిపోతున్నా, ముందు భర్త అయినా చచ్చిపోతాడు, వలకాళ్ళకి వెళ్ళే వరకు చెప్పుకుంటారు, వలకాళ్ళకి వెళ్ళాక ఎవరిదో రాడిదే. అది ఒకటి. కొంతమంది మనం జబ్బు చేసిన తర్వాత హాస్పిటల్లో చేరతాం అంట, అంతే కదా, హాస్పిటల్లో చేరతాం, జబ్బు చేస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేస్తారు. అప్పుడు మనకి స్నేహితుడు డాక్టర్ స్నేహితుడట. ఆ డాక్టర్ గారు మనం బాగా చూస్తున్నారా లేదు, సరిగ్గా ఇంజక్షన్లు చేస్తున్నారా లేదు, సరిగ్గా మందులు ఇస్తున్నారా లేదు, మన రోగం బాగా కనిపెట్టట్లేదు, ఇంకా అస్తమాన ఈ పేషెంట్ బుర్ర ఎక్కడ ఉంటుందంటే డాక్టర్ మీద ఉంటుందట. ఉదయం వచ్చి చూసి వెళ్ళారు, సాయంత్రం ఇంకా రాలేదు చూడటానికి అని. అంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి స్నేహితుడు ఎవడు? డాక్టర్ స్నేహితుడట. ఇంటికి వచ్చే వరకు హాస్పిటల్లో ఎన్నీ ఎంత చేపు మన బుర్ర డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిజంగా రాంగ్ డయాగ్నోస్ చేస్తే మరీ కష్టం. రాంగ్ డయాగ్నోస్ చేశారనుకుని హాస్పిటల్లో తగ్గే తగ్గదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే మంచి చెడ్డ మొత్తం మీద హాస్పిటల్లో ఉన్న చేపు మన స్నేహితుడు ఎవడంటే డాక్టర్. సరే హాస్పిటల్లోంచి మనం ఇంటికి రాకుండా ఇంకా వలకడలోకి వెళ్ళిపోతాం అనుకోండి, మాట వస్తా వెళ్ళిపోవాలండి, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం, మీకు ఉదాహరణ చెప్తాం. అప్పుడు స్నేహితుడు ఎవడని, ఇంటికాడేమో భార్యకి భర్త స్నేహితుడు, భర్తకి భార్య స్నేహితుడు, హాస్పిటల్లో డాక్టర్ స్నేహితుడు, మరి వలకాడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు స్నేహితుడు అని. విశాలండి గారు చచ్చిపోతాడు కదా జీవుడు, చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఇక్కడ వదిలేస్తాడు, ఇంకా ఆ జీవుడితో మనకు సంబంధం ఉండదు, ఆ శవాన్ని మనం కాల్ చేస్తాం. చచ్చిపోయిన తర్వాత ప్రయాణం చేసే జీవుడికి స్నేహితుడే అంటే వాడు బతికుండగా చేసిన దానము. చనిపోయిన తర్వాత జీవుడికి ఇంకా డాక్టర్ వాడి స్నేహితుడే కదట, భర్త వాడికి స్నేహితుడు కదట. వాడు జీవించుండగా ఏ దానాన్ని దానం చేసుకుంటాడు కదా వాడు, దానం చేసి ఉంటే ఆ దానమే వాడికి స్నేహితుడి కింద మరణానంతరి జీవితంలో ఉపయోగపడుతున్నాను. నాకు ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే మాస్టర్ ఇంతకుముందు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు నాకు జ్ఞాపకం రాదు. ఎందుకు వచ్చిందంటే మాస్టర్ చెప్పారు వీరు సామాన్య కుటుంబీకులే దానం చేశారు, పెద్ద రిచ్ పీపుల్ కాదు సామాన్య కుటుంబీకులే, అయినప్పటికీ ఇదంతా కట్టించారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం అని. అందుకే ఇదంతా గుర్తొచ్చి మీకు చెబుతున్నాను. అది మరణించిన తర్వాత కూడా ఆ జీవుడికి స్నేహితులు ఉంటాడు. వాడు ఈ లోకంలో ఉండగా వాడు చేసిన మంచి వాడు చేసిన దానమే ఆ జీవుడికి స్నేహితుడిగా ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కానీ ఇంటికాడు ఉన్నటువంటి భర్త కానీ అప్పుడు వాడికి స్నేహితుడిగా ఉపయోగపడరు. అమ్మగారు చేసినటువంటి దానమే ఆ మరణానంతర జీవితంలో స్నేహితుడిగా ఉపయోగపడి స్నేహితుడి ద్వారా ఆ జీవుడికి గైడెన్స్ వస్తుంది. ఆ దానమే స్నేహితుడు అవుతాడు అని శాస్త్రంలో ఉంది. ఇది నా సొంతం కాదు, ఆ శాస్త్రంలో ఉన్న మాట మీకు ప్రతిపాదిస్తున్నాను. మన ఇండియన్ డివోటి ఒకడు, ఆ భిక్షు ఒకడు, రమణ మహర్షి గారితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. హాల్లో ఎంటర్ అయ్యారు, ఓల్డ్ మెడిటేషన్ హాల్లో ఎంటర్ అయ్యారు, అక్కడ కూర్చున్నారు. ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత సర్వసాధారణంగా మనం మౌనంగా కూర్చుంటాం అనుకోండి, ఆ మౌనం అలా సాగిపోతుంది. ఆ మాటలు వచ్చి మౌనాన్ని బ్రేక్ చేస్తాయటండి. ఇలా మౌనంగా కూర్చున్నాం అనుకోండి, ఆ మౌన ప్రవాహం అలా సాగిపోతా ఉంటుంది. మనం కూర్చుంటే ఎవడొకడు వచ్చి ఏదో ప్రశ్న అడగటం ఏదో డిస్టర్బెన్స్ చేశాడు అనుకోండి, కారుకి బ్రేక్ వేసినప్పుడు ఈ సైలెన్స్ యొక్క ప్రవాహానికి ఆ మాట బ్రేక్ కింద వచ్చేస్తుంది. అలాగే మీరు సైలెన్స్ గా కూర్చున్నారు, భగవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పుస్తకాలు చదవటం సెకండరీ, అసలు మనిషిని ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే ఎంజాయ్ చేయటం నేర్చుకున్నామో జ్ఞానం దానం తర్వాత వచ్చేస్తున్నాం మనకి. అది మనం ఏదైనా అక్కడ మంచి చూసినప్పుడు, ఒక హోలీ మ్యాన్ చూసినప్పుడు, ఒక జ్ఞానిని చూసినప్పుడు, ఒక సూపర్ మ్యాన్ చూసినప్పుడు ఆ మనిషిని ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. ఎంజాయ్ చేయటం నేర్చుకోకపోతే ఆ మనిషిలో ఉన్న విలువ కూడా మనకు తెలియదు. అంటే ఆ భిక్షు వచ్చాడు, ఆ భిక్షు కూడా ఒక ఇండియన్ డివోట్ వచ్చాడు, హాల్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వీళ్ళు మామూలుగా భగవాన్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు నోట్లో పాయసం వేసుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఎంజాయ్ చేస్తున్నారు భగవాన్ చూసి. కానీ వీళ్ళు ఆ కూడా తీసుకొచ్చిన వాడు ముడ్డు గిలుతున్నాడు. వాళ్ళు ఏదో ఒకటి అడగండి, భగవానికి దగ్గరికి వచ్చారు కదా, భగవాన్ ఏదో ఒకటి అడగండి అడగండి అని వాళ్ళు గిలుతున్నాడు. అడగండి, మీకు అర్థమవుతుంది ఏం చేయాలంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అడగక్కర్లేదు, అడగక్కర్లేకుండా సైలెన్స్ ఆ పీస్ అది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీడు ఏం చేస్తున్నాడు, వీడు వాళ్ళని లోపల నుంచి పక్కన నుండి గిల్లుతున్నాడు, మీరు ఏదో ఒకటి అడగండి భగవాన్ దగ్గరకు వచ్చారు కదా, మీకున్న డౌట్స్ ఏంటి క్లియర్ చేసుకోండి అని ఏదో అడగండి అని తీసుకొచ్చిన వాడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ఇలా అడగాలని అనిపించడం లేదు, అడిగే బుద్ధి కలగటం లేదు. ఇలా గంటన్నర ప్రవాహం, ఒక గంటన్నర ఇలా జరిగిపోయింది, ఇలా జారిపోయింది, ఒక గంటన్నర ప్రవాహం జారిపోయింది. రూపబుద్ధి వచ్చినప్పుడు, నామబుద్ధి వచ్చినప్పుడు, మన శరీరం మీద మన బుద్ధి కలిగినప్పుడు, మన పేరు మీద మనకు బుద్ధి కలిగినప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఆ రెండు జారిపోయినప్పుడు తలంపులు ఆలోచనలు అహంకారం కూడా జారిపోతాయి. ఈ రూపబుద్ధిని నామబుద్ధిని అలంకారం అది ఆలంబనం చేసుకుని ఆ పట్టు తీసుకుని అహంకారం అజ్ఞానం విజృంభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రూపబుద్ధిని విత్డ్రా చేశామో, నామబుద్ధిని విత్డ్రా చేశామో, నా రూపం నాకు అక్కర్లేదు అనుకున్నాను, నా పేరు నాకు అక్కర్లేదు అనుకున్నాను, ఈ క్షణంలో గరగపరలో ఉండగా ఈ క్షణంలో నాకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అలా కరెక్ట్గా అడ్డొచ్చేది ఏంటంటే ఎవరు అడ్డు రావటం లేదు, వాడి రూపబుద్ధి, వాడికి ఉన్నటువంటి పేరు, ఆ పేరు మీద ప్రతి వాడికి ఇష్టం ఉంటుంది. ఎవడి పేరు అంటే వాడికి ఇష్టం, ఎవడి రూపం అంటే వాడికి ఇష్టం. ఆ ఇష్టం వాడికి జ్ఞానం రావకుండా అడ్డుపడతాం అన్న సంగతి వాడికి తెలియటం లేదు. ఈ రూపబుద్ధి ఎప్పుడైతే కిందకి రాలిపోయిందో, ఈ పేరు మీద ఉన్న ఎప్పుడైతే బుద్ధి ఎప్పుడైతే రాలిపోయిందో, ఎప్పుడో శరీరం శవం అక్కర్లేదు, శరీరం ఉండగానే ఆ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే వాడికి జ్ఞానం కలుగుతుంది. ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ పీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు అడిగి ఈ పేరేపించాడు అడగమని అడగమని ఈయన పట్టించుకోవటం లేదు, వీడు గొడవే పట్టించుకోవటం లేదు, వీడు పక్కన కూర్చున్నాడు అన్న సంగతిలో కూడా తెలియటం లేదు. అలాగే బీచ్స్లో ఉన్నారు. మీకు రహస్యం చెప్తాను, ఎవరితో చెప్పకండి. మీరు సీక్రెట్ ఏంటంటే, మీరు బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, మీకు అహంకారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఒక హోలీ పర్సన్, ఒక రైట్ థింకింగ్ పర్సన్ దగ్గర, హోలీ పర్సన్ దగ్గర, ఒక గ్రేట్ మ్యాన్ దగ్గర, ఒక గ్రేట్ సోల్ దగ్గర, ఒక అడ్వాన్స్డ్ సోల్ దగ్గర, ఒక మెచ్యూర్డ్ సోల్ దగ్గర కూర్చున్నప్పుడు మీ ప్రయత్నం ఏమీ లేకుండా మనస్సు వెళ్ళి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ హృదయంలోకి వెళ్ళి పడిపోతుంది. మీ ఎఫర్ట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు. దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది, దేహంతో సంబంధం లేకుండా మీ హృదయంలో చావులేని సత్పదార్థం, ఒక చావులేని వస్తువు, పుట్టుకలేని వస్తువు, సత్య పదార్థము, సత్య వస్తువు అంటే పంచభూతాలకు అతీతంగా, నీ పుట్టుకి నీ చావులకు అతీతంగా, ఈ భౌతికమైన సూర్యుడికి అతీతంగా, ఈ ఫైవ్ ఎలిమెంట్స్కి అతీతంగా, అంటే సృష్టికి అతీతంగా, ఫైవ్ ఎలిమెంట్స్కి అతీతంగా, నీ శరీరంలో వచ్చే రోగాలకి, నీ మనసులో వచ్చే వికారాలకి ఏమీ సంబంధం లేకుండా స్వతంత్రంగా ఒక వస్తువు నీ హృదయంలో ప్రకాశిస్తుంది, దాన్ని సత్పదార్థము అంటారు. ఆ సత్పదార్థాన్ని కనుక నువ్వు ధ్యానం చేయటం ప్రారంభిస్తే నువ్వు దేశబంధంలో నుంచి విడిపోతావు, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, నీకు మోక్షం వస్తున్నారు సారాంశం. వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు, భగవాన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ భగవాన్ రాసిన పుస్తకాలు వీళ్ళు చదవలేదు. ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ప్రిన్సిని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తుండి పక్క వాడు అడగమని అడగండని అడుగుతున్నాడు. అడగమని ఈ ద్వారంలో వీళ్ళు లేరు. ఇలా గంటన్నర టైం కొన్ని క్షణాల కింద పాకిపోయింది. అంటే మనకి ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో 24 గంటల కాలం 24 క్షణాల కింద వెళ్ళిపోతుంది. కొంతమంది జీవితాలు కూడా 100 సంవత్సరాలు బతికిన 100 క్షణాల కింద వాళ్ళ జీవితం ఇచ్చేది. వాళ్ళకున్న ఏకాగ్రత అటువంటిది, కొంత వాళ్ళకున్న పవిత్రత అటువంటిది. కొంతమంది ఇంట్లో ఏదైనా బాధలు ఉంటే పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇంకా మాకు రోజులు ఎప్పుడు వెళుతాయండి, ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామని కనిపెట్టుకుంటూ ఉంటారు. పాపం ఇంట్లో పాపం వాళ్ళకి సుఖం లేదనుకోండి, ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం అండి, మాకు రోజులు ఎప్పుడు వస్తాయని అనుకుంటూ ఉంటారు. మనం అలా అనుకోకూడదు. ఎలా అనుకోకూడదు? చావు కోసం ఎదురు చూడకూడదు, చావు రాకూడదు అని అనుకోకూడదు. రెండు చెడ్డే జీవుడికి. చావు కోసం చావు ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుండకూడదు, అసలు చావు రాకూడదని అనుకోకూడదు. అలాగ అనుకోకూడదు, ఇలా అనుకోకూడదు. ఆ దేహ ప్రారంభం ఎప్పుడైతే అప్పుడు చావు వస్తుంది. ఇక మనం రెడీగా ఉంటే చాలు, మన లగేజ్ అది సర్దేసుకుని మనం రెడీగా ఉంటే సరిపోతుంది. కానీ దానికోసం ఎదురు చూడకూడదు. ముఖ్యంగా రెండున్నాయి మార్గాలు. ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం. నీ కళ్ళకి మార్గాలు రెండు కింద వేరువేరుగా కనిపిస్తున్నాయి, కానీ రెండట్లకి గమ్యం ఒకటే అని. నీకు మార్గాలు రెండుగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏ మార్గం? శరణాగతి మార్గం. అది వైష్ణవ సాంప్రదాయంలో దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. భగవాన్ చెప్పింది విచారణ మార్గం. విచారణ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో, ఏ గమ్యానికి తీసుకెళ్తుందో, శరణాగతి మార్గం కూడా ఆ గమ్యానికే తీసుకువెళుతుంది. అయితే నీ పూర్వజన్మ శక్తిని బట్టి, నీ మెంటల్ మేకప్ని బట్టి, నీ మైండ్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్క మార్గానికి ఒకటి అట్రాక్ట్ అవుతాడు. దానికి కారణం మనకు తెలియదు. జీవితంలో అనేక విషయాలకు మనం కారణాలు చెప్పలేము. ఒక వస్తువు ఒకడు ఇష్టంగా తింటాడు, దానికి కారణం చెప్పమంటే చెప్పలేడు వాడు. అంతేది వాడికి ఆ జన్మాంతర సంస్కరణ బట్టి ఒక మార్గానికి ఒక ఇష్టం పడతాడు. నీ మార్గం నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఏదైతే ప్రీతే, నీకు ఏదైతే లైకింగో, ఆ మార్గంలోనే ప్రయాణం చేయి. నీకు శరణాగతి మార్గం ఇష్టమైతే విచారణ మార్గంలోకి రావక్కర్లేదు, ఆ శరణాగతి మార్గంలోనే ప్రయాణం చేయి. విచారణ మార్గంలో ఉన్నవాడికి గమ్యం ఏదో, శరణాగతి మార్గంలో ఉన్నవాడికి గమ్యం అదే. నువ్వు అదకి ఎదటి మనిషిని అనుకరించొద్దు. నీ పద్ధతిలో నువ్వు స్వతంత్రంగా ఉండు, స్వతంత్రంగా జీవించి నీకు ఇష్టమైన మార్గాన్ని వెనుకుని, నీకు నచ్చిన మార్గం, నువ్వు మెచ్చిన మార్గం, నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి భగవదనుభవం పొందమని. తర్వాత ఇంకో మార్గం కూడా ఉంది, కర్మ మార్గం అని. కర్మ మార్గం అంటే మనం చేసే కర్మ కాదు, నిష్కామ కర్మ. అదేమిటది? నిష్కామ కర్మ అంటే నీ శరీరంతో పని చేయాలి, మనసులో కోరికలు ఉండకూడదు. నీ శరీరంతో నువ్వు పని చేయాలి, మనసులో కోరికలు ఉండకూడదు. మనం ఏం చేస్తాం అంటే మనసులో కోరికలు పెట్టుకుంటాం, శరీరంతో పని చేయం. గుళ్ళో ఉంటే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావో అలా సమాజాన్ని లైక్స్ లేకుండా, డిజ్లైక్స్ లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, రాగద్వేషాలు లేకుండా నువ్వు అందరినీ మనం ఉన్నవాడు ఒక్కడే, ఉన్నవాడు ఒక్కడే అంటే ఒకటే చూపు, ఇన్ని చూపులు వద్దు, ఒకటే చూపు అంటే అందరి హృదయాల్లో ఉన్న ఈశ్వరుని నువ్వు దృష్టిలో పెట్టుకుని కనుక నువ్వు పని చేస్తుంటే ఓ పక్క నువ్వు సమాజానికి ఉపయోగపడతావు, నువ్వు దేహం మరణించిన తర్వాత నీకు మోక్షం కలుగుతుంది, నీకు రెండు లాభాలు వస్తాయన్నాడు. ఈ లోకంలో సుఖపడతావు, పరలోకంలో సుఖపడతావు, నీకు జ్ఞానం కలుగుతుంది, నీకు ప్రయాణాలు అక్కర్లేదు. జీవుడికి రాక ఉంది, జీవుడికి పోక ఉంది. జీవుడు వస్తాడు, జీవుడు వెళతాడు, వెళ్ళిన జీవుడు వస్తాడు, వచ్చిన జీవుడు వెళతాడు. కానీ లోపల ఆ సత్కృష్ణుడు చెప్పినటువంటి ఆ సత్పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం, ఆ సత్య పదార్థం, ఆ సత్య పదార్థానికి రాకలేదు, పోకలేదు, దానికి వికారం లేదు, దానికి ఆకారం లేదు, అది స్వతంత్రమైనది. అది తెలుసుకునే అర్హత నీకు లేక, యోగ్యత నీకు లేక, సహజేవ వస్తుందే లేదనుకుంటున్నావు, సత్పదార్థమే లేదనుకుంటున్నావు. ఎక్కడైతే సత్పదార్థం ఉందో అక్కడ జ్ఞానం ఉంది, ఎక్కడైతే సత్పదార్థం ఉందో అక్కడ ఆనందం ఉంది, ఎక్కడైతే సత్పదార్థం ఉందో అక్కడ నిర్వాణ స్థితి ఉంది. ఆ సత్పదార్థం ఎక్కడో నీకు దూరాన లేదు, నీ హృదయంలో ఉంది. దాన్ని ధ్యానం చెయ్యి. ధ్యానం చేయగా చేయగా నీకు దేహబుద్ధి తగ్గుతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆత్మబలం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగి వెంటనే మోక్షం వచ్చి నిన్ను వరిస్తుందని భగవంతుడు భగవద్గీతలో ప్రవచనం చేశాడు. అంటే దాని నిష్కామ కర్మ కూడా నువ్వు అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. అంటే భగవాన్ ఎక్కువ చెప్తా ఉన్నారు, నువ్వు ఎవడము ఉద్యోగస్తులు అనుకో, నువ్వు ఆఫీసులో ఎలా పనిచేస్తావు, ఇంటికాడ కూడా అలా పనిచేయి. మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు పంచాయతీ ఆఫీసులో ఎలా పనిచేస్తున్నారు, ఇంటికాడ కూడా అలాగే పనిచేయరు. ఇంటికాడ కూడా అలా పనిచేస్తే ఆయనకి టెన్షన్ రాదట. ఏంటంటే ఇప్పుడు మండలం ప్రెసిడెంట్లు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు ఉన్నారనుకున్న, పంచాయతీకి ఏదైనా నష్టం వస్తుందనుకోండి, మనం ఏం చేస్తాం, పంచాయతీకి నష్టం వచ్చింది అనుకుంటారు వాళ్ళు. కానీ ఇంటికాడ నష్టం వస్తే మటుకు రానుకోరు, చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఇంకేత ఆ పంచాయతీ బోర్డు వరకు, ఆ పంచాయతీ తన హృదయాంతరాడంలో పంచాయతీ వరకు తనది కాదని తనకు తెలుసు. కానీ ఇంటి దగ్గర పని మడిగి నా సొంతం అనుకుంటూ ఉంటాడు. ఏ ఆఫీసులో అయినా సరే, ఆఫీసుకి వేస్తే నష్టం వచ్చింది అనుకోండి, పెద్ద బాధపడ్డ ఊరికి నష్టం వచ్చింది అనుకుంటాడు. కానీ దానివల్ల టెన్షన్ పడతాడు. టెన్షన్ పడ్డావు. కానీ ఇంటికాడ మటుకు నష్టం వస్తే మటుకు టెన్షన్ వచ్చేస్తుంది. కారణం భావంలో తేడా. ఆఫీస్ పనేమో నాది కాదనుకుంటాడు, ఇంటికాడ పని నాదనుకుంటాడు. నాది అన్న దాంట్లోంచి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఏది దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, పునర్జన్మ హేతువులు, ఆ పునర్జన్మ సంస్కారాలు, ఆ పునర్జన్మ సంబంధించిన రుగ్మతలను కూడా మనస్సులో బీజాల కింద పడిపోతాయి. అయితే భగవాన్ చెప్తుంటారు, నీకు ఏదైనా ఉద్యోగస్తులు అయితే నువ్వు నీ ఆఫీసులో నువ్వు ఎలా పనిచేస్తున్నావు, ఇంటికాడ ఎలా పనిచేయి, నీకు జ్ఞానం కలుగుతుంది. రాబోయే జన్మలకు వాసనలు పడవు. కానీ ఇంటికాడ ఆఫీసులో ఒక రకంగా పనిచేస్తావు, ఇంటికాడ ఒక రకంగా పనిచేస్తావు. అయితే నువ్వు ఆఫీసులో ఎలా పనిచేస్తున్నావు అలాగే ఇంటికాడ పనిచేసి సరిపోతుంది. ఆఫీసులో పని ఎలా చూసుకుంటున్నావు, ఇంటికాడ అలా చూసుకుని సరిపోతుంది. నువ్వు పూజలు చేయక్కర్లేదు, గుడి చుట్టూరు తిరగక్కర్లేదు, నీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను భీమవరం వెళ్ళి కారులో కూర్చున్నాను అనుకోండి, ఆ కారు భీమవరం వెళుతున్నాను నాకు తెలియదు అనుకోండి, నాకు తెలియకపోయినా భీమవరం వెళుతుంది ఆ కారు, నాకు తెలియకపోయినా అక్కడ కూర్చున్నాను అనుకోండి భీమవరం వెళుతుంది. అలాగే నువ్వు సమాజ పరంగా సామాజిక స్పృహ కలిగి ఈ ప్రపంచాన్ని దేవాలయం అనే భావనతోటి ఇప్పుడు దేవుడి గుళ్ళోకి వచ్చినప్పుడు నువ్వు పూజ ఎలా చేస్తున్నావు, అలాగే సమాజం అంతా సమాజాన్ని దేవాలయం కింద భావించి నువ్వు పూజ చేస్తే దేవుడు లేడా ఉన్నాడని సమస్త సంబంధం లేకుండా నువ్వు భగవంతుడు ఐక్యమవుతావు. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, ఆ విషయం నీకు తెలియకపోతే నాకేదైనా రోగం ఉందనుకోండి, ఎవరో డాక్టర్ గారు మందు ఇస్తారనుకోండి, ఆ మందు వల్ల నాకు తగ్గుతుందని తెలియకపోయినా ఆ మందు మిగితే నాకు ఆ రోగం తగ్గుతాను. అలాగే నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా నువ్వు సత్కర్మ చేస్తే నువ్వు భగవంతుడిని ఐక్యం అవుతావు. భగవంతుడు ఉన్నాడని నీకు తెలియకపోవచ్చు, కానీ అందరూ అక్కడే నువ్వు ఐక్యం అవుతావు. కానీ నువ్వు డెడికేషన్ అవసరం, డివోషన్ అవసరం, నువ్వు సిన్సియారిటీ అవసరం. నువ్వు మాట్లాడే మాటకి నువ్వు చేతుడు చేసుకే దూరం ఉండకూడదు. కొంతమందికి మాటకి చేతకి సంబంధం ఉండదు, ఆ మాటకి చేతకి దగ్గర సంబంధం ఉండాలి. ఎవరికైతే మాటకి చేతకి ఎవరికైతే దగ్గర సంబంధం ఉందో భగవంతుడిని అంగీకరించిన అంగీకరించకపోయినా వాడు భగవంతుడిలో ఐక్యం అవుతాడు, భగవంతుడిలో ఐక్యం అవుతాడు. స్విచ్ వేసేటప్పటికి ఇక్కడ కరెంట్ కనుకుంటే ఫ్యాన్ వెంటనే ఎలా తిరుగుతుందో, స్విచ్ వేసేటప్పటికి కరెంట్ కనుకుంటే బల్బ్ ఎలా తిరుగుతుందో, అలాగే మీ ప్రాణం అనే స్విచ్ నీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం నీ మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, దానికి ఏదో కోపం రానివ్వండి, లేదా కామం రానివ్వండి, వికారం రానివ్వండి, ఏదో మంచి ఆలోచన రానివ్వండి, చెడ్డ ఆలోచన రానివ్వండి, మొత్తం నీ స్విచ్ ముక్కులో ఉన్న గాలి స్విచ్ లాంటిది. ఆ స్విచ్ని వేసినంత కాలం నీ మనసు ఏదో రకం మంచి ఆలోచనలో చెడు ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచన ఎప్పుడు ఆగిపోతుంది, ముక్కులో గాలి బయటకు వచ్చిన తర్వాత మనసు కూడా ఆలోచించడం మానేస్తుంది. అంటే శ్మశానానికి వెళ్ళే వరకు మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అంటే నీ తలంపుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ తలంపుల విషయంలో నువ్వు జాగ్రత్త ఏంటి, నీ ముక్కులో గాలి నుంచే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచన వద్దని ఏదో రకమైన తలంపులు నీకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నీ ఆలోచనలో జాగ్రత్తగా ఉండు, తలంపుల్లో జాగ్రత్తగా ఉండు. అంటే భగవంతుని ధ్యానం చెయ్యి, భగవంతుని ధ్యానం చేస్తే నీకు దేహం, నువ్వు భగవంతుని ధ్యానం చేయగా చేయగా దేహబంధం నుంచి బయటకు వస్తావు. ఏక వస్తువుని చింతించడం వల్ల ఈ మనస్సు నశిస్తుంది. పునర్జన్మ కారణాలు నీ మనసులోనే ఉన్నాయి. మాయంతా మనసులో ఉంది, బాధంతా మనస్సులో ఉంది, వికారమంతా మనస్సులో ఉంది. ఎన్ని ఆకారాలను పట్టుకునేది కూడా మనస్సే. ఎన్నిటికీ పునరాబోయే జన్మలకు కారణాలు మనస్సులో ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి కనుక విచారణ చేసి నీ మనస్సు నశిస్తుంది. నీకు విచారణ చేసే యోగ్యత, విచారణ చేసే అర్హత నీకు లేకపోతే ఏదో ఒక పరమాత్మ నీకు ఇష్టదేవుణ్ణి తీసుకుని ఆ ఇష్టదేవుని నిరంతరం నువ్వు ధ్యానం చేసిన చేయగా చేయగా మనస్సు నశిస్తుంది. నిరంతరం భగవంతుని ధ్యానం చేసిన మనస్సు నశిస్తుంది. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చిందని విచారణ చేసిన మనస్సు నశిస్తుంది. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, కర్మ మార్గంలో ప్రయాణం చేసిన, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన నువ్వు పోగొట్టుకోవలసిన వస్తువు మటుకు అజ్ఞానమే. మార్గాలు వేరైనప్పటికీ నువ్వు పోగొట్టుకోవాల్సింది అహంకారమే, నువ్వు పోగొట్టుకోవాల్సింది అజ్ఞానమే అని హోమియోపతి వైద్యుని వాడినా, లేదా ఇంగ్లీష్ మందుని వాడినా, ఆయుర్వేదం మందు వాడినా, నువ్వు ఏది వాడినప్పటికీ పోగొట్టుకోవాల్సింది రోగమే. అదేవిధంగా నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ నువ్వు పోగొట్టుకోవాల్సింది అహంకారమే, నువ్వు పోగొట్టుకోవాల్సింది నీ అజ్ఞానం యొక్క వేగాన్ని. ఇక్కడ మళ్ళీ భగవాన్ మర్చిపోయి ఎంతో దూరం వెళ్ళిపోయాము, చాలా దూరం వెళ్ళిపోయాము. భగవాన్ దగ్గరికి వచ్చారు, ఒక భిక్షు వచ్చాడు, ఒక భక్తుడు వచ్చి కూర్చున్నాడు. వాడు గంటన్నరసేపు కూర్చున్నారు, గంటన్నరసేపు కూర్చున్న టైం తెలియటం లేదు. వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మనకి భగవాన్ దగ్గర వెళ్ళక్కర్లేదు, ఒక మనుషుడి దగ్గరకు, యోగుల దగ్గరకు, అవతార పురుషుల దగ్గరకు మనం వెళ్ళక్కర్లేదు. మనకు బాగా ఇష్టమైన మనుషులు ఒకసారి కనిపించినప్పుడు, ఒక్కసారి మన మనస్సు హృదయ పడిపోతున్నప్పుడు విపరీతమైన సంతోషం వచ్చేస్తుంది. మనకు ఒక మనిషి అంటే బాగా ఇష్టం అనుకో, ఆ మనిషి ఎప్పుడో 4 ఏళ్ళ నుంచి మనకు కనపడలేదు అనుకోండి, ఏ కారులోనో రైల్లోనో లేకపోతే మన ఇంటికి వచ్చి కనిపించాడు అనుకో, అనుకున్న మాట వచ్చి పెద్ద సంతోషం వచ్చేస్తుంది. ఇలా కౌగులించి చేసుకుంటాం, ఎంబరాజ్ చేసేసుకుంటాం, ఎంత కాలానికి కనిపించామని. ఎంతో కాలానికి కనిపించాం కదా, అది ఎంతైతే వాడు కనిపించాడు సంతోషం వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ స్నేహితుని చూడటం వల్ల నీకు సంతోషం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, ఆ స్నేహితుని చూడగానే, వాళ్ళ దాచ బంధువుని చూడగానే, నీకు ఇష్టమైన పదార్థాలను చూడగానే, నీకు ఇష్టమైన వ్యక్తిని చూడగానే నీ మనస్సు సడన్గా దేవుడు ఏ హృదయ గుహలో ఉన్నాడో హృదయ గుహలో నేను పడిపోతుంది. అక్కడ ఉన్నది సంతోషమే, అక్కడ ఉన్నది శాంతి, అక్కడ ఉన్నది ఆనందమే, అక్కడ ఉన్నది స్నేహమే. అది సడన్గా వచ్చి నీ శిరస్సుకు తెలుస్తుందా సంతోషం నీకు అందుతుంది. వాళ్ళు ఏం మాట్లాడటం లేదు, గంటను రేపించి గిలుతున్నాడు. అడగండి, వచ్చాం కదా భగవాన్ దర్శనానికి వచ్చాం కదా, అడగండి. అడిగే గొడవలు ఇది లేరు అసలు. అడగటాలు కడగటాలు ఆ గొడవలు ఇది లేరు అసలు. ఏం అడగండి, ఏం అడుగుతారు? మనసును రేపుకోవాలి, మనం అడగాలి. మనం మౌనం మంచిది, అడగటాల కంటే మాటల కంటే మౌనం ఉత్తమమైంది. అడగటం కంటే మౌనము అంటే చెబుతూ ఉంటారు, మౌనం వల్ల కలహం నాస్తని. చాలా మటుకి కొన్ని కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటే చాలా కలహాలు పోతాయని. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని మౌనం వహిస్తే కలహం కూడా పోతున్నాయి. అయితే వీళ్ళు మౌనంగానే ఉన్నారు, శాంతిని అనిపిస్తారు, మౌనం శాంతిని అనిపిస్తున్నారు. ప్రిన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, బ్రిస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఆ సమాధి స్థితి ఎలా ఉంటుందో ఆ సుఖానంత ఏం చేస్తున్నారు. కానీ వీళ్ళు అడగండి అడగండి గంటన్నర సేపు వరకు వీడు ఈ గంటన్నర సేపు మధ్యలో గిలుస్తున్నాడు, పొడుస్తున్నాడు. వీడు అడగండి అడగండి అని వాళ్ళు పొందిన ఆనందాన్ని ఆ శాంతిని వీడికి తెలియటం లేదు. వీడికి అది శాంతిలో ఉన్నారన్న సంగతి తెలియకుండా వీడు పొడుస్తున్నాడు. ఏమని అడగండి అడగండి అని పొడుస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు అప్పుడు వీడు అడగటం ప్రారంభిస్తున్నాడు. వీడు భిక్ష ఏం అడుగుతున్నాడంటే, నేను జ్ఞానం కోసం వచ్చాను, జ్ఞానం కోసం వచ్చాను. మీతోటి మాట్లాడటానికి రాలేదు, మీతోటి వాదించడానికి రాలేదు, మీతోటి మాట్లాడి చెప్పడానికి రాలేదు, కాలక్షేపం చేయడానికి రాలేదు, కాలక్షేపం బటానీల కోసం ఇక్కడికి రాలేదు. నేను మీ దగ్గరకు వచ్చింది మీతోటి ఆర్గ్యుమెంట్ చెప్పడానికి, మీతోటి వాదించడానికి రాలేదు, మీ దగ్గర నేర్చుకోవడం కోసం వచ్చాను. అంతేకాదు నేను నేర్చుకోను, నేను ఏదైతే మీ దగ్గర నుంచి నేర్చుకున్నానో నా ఆ వస్తువుని నా చేత అనుభవింపజేస్తారని, నా జ్ఞానం నాకు కలగజేస్తారని అందుకు వచ్చాను. కానీ మీతోటి వాదించడానికి, మీతోటి చర్చించడానికి, మీతోటి ఆర్గ్యుమెంట్ చెప్పడానికి నేను ఇండియా రాలేదు. మీ దర్శనం కోసం ఆ మాటల యొక్క చూడండి, ఆ మాటల యొక్క పొందుకు చూడండి. అంటే మనిషి మాట యొక్క పొందుకుని బట్టి వాడి కల్చర్ మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎన్లైటన్మెంట్, నా వివేకం పెంచుకోవడం కోసం, నా జ్ఞానోదయం కోసం, నా జ్ఞాన సంపార్జన కోసం నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చింది మీ దర్శనానికి వచ్చింది, ఈ జ్ఞాన లాభం కోసం వచ్చాను. అంతేకాని మీతో వాదించడానికి రాలేదు, మీతో మాట్లాడటానికి రాలేదు, మీతో చర్చించడానికి రాలేదు. మీ ద్వారా నేను జ్ఞానాన్ని పొందడం కోసమే ఇక్కడికి వచ్చాను. అంటే ఎవరి మనిషి దగ్గర నుంచి, ఆ జ్ఞాని దగ్గర నుంచి మనం ఏది పొందుతున్నామో అది మాకు కావాలి. కానీ అంతేకాని మనకు ఉపన్యాసాలు అన్న మాట్లాడిన ఎన్ని సెకండ్లీ మా వెస్టర్న్, నేనే కాదు మా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ప్రాక్టికాలిటీ ఎక్కువ. ఎట్ల మనిషి దగ్గర నుంచి ఏది పొందుతున్నామో అది కావాలి. అనే మాటలు ముఖ్యం కాదు. అది చరణ్ గారు అంటే అంటారు కాదు, భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి నాకు కాంతి శాంతి వస్తున్నాయి. సూర్యుడు రాజా బ్రాహ్మణ వైశ్యుడు నాకు అక్కర్లేదు, సూర్యుడు నాకు విరితనిస్తున్నాడు, కాంతినిస్తున్నాడు. అంచేసి నేను సూర్యుడిని ఎంజాయ్ చేస్తున్నాను. సూర్యుడు ఏ క్యాస్టో నాకు అక్కర్లేదు, ఏ జాతి వాడు కూడా నాకు అక్కర్లేదు. అలాగే భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి నాకు ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది, కాంతి వస్తుంది. ఆ మనిషి ఎటువంటి వాడంది, ఆ మనిషి ఏ కులస్థుడు, ఏ ప్రాంతం వాడు, అతని మనిషి ఏ జాతి వాడు, అది నాకు అక్కర్లేదు. ఆ మనిషి దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నాను అదే నాకు కావాలి. కానీ మిగతా అనే అప్రధాన విషయాలు అని చెప్పడం కోసం భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు అని బ్రాహ్మల రాజుల కాముట్ల అది నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన అకాడమిక్ ఎక్సలెన్స్ కూడా నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి నాకు కాంతి వస్తుంది, శాంతి వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా ఏమైనా పొందుతున్నానో నాకు అది నాకు కావాలి. కానీ ఆయన క్యాస్ట్లు కానీ, ఆయన అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ, ఆయన అకాడమిక్ స్టేటస్ కానీ, ఆయన సోషల్ స్టేటస్ కానీ నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి ఏదైతే డైరెక్ట్ గా పొందుతున్నానో అది మాత్రమే నాకు కావాలి, అది మాత్రమే నాకు కావాలి అని ఒకసారి చలం గారు అన్నారు. ప్రపంచంలో వస్తువు ఏదైతే ఉందో, ఏ సత్పదార్థం అయితే ఉందో, ఏ సత్పదార్థం కోసం అయితే సాధకుడు స్ట్రగుల్ అవుతున్నాడో, ఆ సత్పదార్థాన్ని పొందడం కోసం ఎవడైతే సహాయం చేస్తాడో అటువంటి వ్యక్తుల కోసం ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. కానీ కేవలం పుస్తక జ్ఞానం కాదు, పుస్తక జన్య జ్ఞానం కాదు అని ఆ వెస్టర్న్ కంట్రీస్ తరఫున కూడా నాలుగు మాటలు భగవానికి ఈ ఇతను ఈ బౌద్ధ భిక్షువు నివేదించాడు. మహర్షి మటుకు ఏం మాట్లాడలేదు, ఒక వైపు మాట్లాడిపోయి ఈయన మాట్లాడిపోయిన తర్వాత ముగించాడు. ముగించిన తర్వాత ఆయన మౌత్ ఓపెన్ చేయటం లేదు, ఆ నోరు తెరవటం లేదు. ఆయన మనసు ఎక్కడో హృదయ గుహంలో, హృదయాంతరాలంలో, అంతర్దృష్టిలో ఎక్కడో అగాధంలో మనకు చూపుకి అందరి దృష్టిలో భగవాన్ ఉన్నాడు. ఈయన మాటలు అయిపోయినాయి, ఈయన మాటలు అయిపోయిన తర్వాత ఆయన మాటల కోసం ఈ బౌద్ధ భిక్షు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తుంటే ఆయన ఎక్కడో అన్నాడు, శరీరం మనకు దగ్గరగానే ఉంది, శరీరం మనకి దగ్గరగా ఉంది. రాయి ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో, ఆ మనస్సు కూడా అంత చలనం లేకుండా ఉంది. అది ఎక్కడో ఉంది, ఆ శిరస్సులో ఆ మనస్సు కనపడటం లేదు. అయితే నేను ఎప్పుడైతే మాట్లాడినా వెంటనే దాని రెస్పాన్స్ రావటం లేదు. ఎక్కడో మనస్సు ఉంది, ఎక్కడో హృదయంతరాళంలో మురికి ఉంది, సిట్టింగ్ దేర్ అండ్ కంప్లీట్లీ ఇండ్రమ్, కంప్లీట్లీ ఇండ్రమ్, కంప్లీట్లీ లోపలికి కంప్లీట్ గా లోపలికి విత్డ్రా చేయబడి ఉంది మనస్సుని ఉపసంహరించి. ఎక్కడైతే సద్వస్తు ఉందో అక్కడ మనస్సు ఉపసంహరించబడి ఉంది. కంపారిటివ్గా స్టడీ చేయడానికి మా మతంలో ఉన్న మంచి మీ మతంలో ఉన్న మంచి ఉంటుంది, మా మతంలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, మీ మతంలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ విషయాలని మీరు తెలుసుకోవడానికి బహుశా ఇండియా వచ్చారమని ఆ పక్కవాడి భిక్షువుని అడిగారు.
అంటే ది భిక్షు రిప్లైడ్, భిక్షు సమాధానం చెబుతున్నాడు, యూ కెడ్ గెట్ దట్ బెటర్ ఇన్ యూరప్. ఈ కంపారిటివ్ స్టడీ కావాలంటే పుస్తకాలు చదువు నేర్చుకోవచ్చు. పుస్తకాల చదువు నేర్చుకోవడం కోసం ఇండియా ఎంత దూరం రావక్కర్లేదు. మా ఇంటి పుస్తకాల చదువు నేర్చుకోవలసినంత మా ఇంగ్లాండ్ ఉండి నేర్చుకోవచ్చు. మాకు సత్పదార్థం కావాలి, ఆనందం కావాలి, ఈ శాంతి కావాలి, ఇమ్మర్టల్ స్టేట్ మాకు కావాలి. ఈ వాంట్ ద లైట్, మాకు కావాల్సింది చీకట కాదు, మాకు కావాల్సింది కాంతి కావాలి, శాంతి కావాలి. ఈ వాంట్ ద లైట్, ఈ వాంట్ ది ఇమ్మర్టాలిటీ, ఈ వాంట్ ట్రూత్. మాకు కావాల్సింది పుస్తకాలలో కాదు, ఆ పుస్తకాలలో ఉన్న గొడవలు మాకు అక్కర్లేదు. అది ఫర్రగా ఉన్న యాంటీ ఉన్న ఆ గొడవలు అక్కర్లేదు. ఆ పుస్తకాలకు సంబంధించిన రాగద్వేషాలు మాకేమక్కర్లేదు. ఐ వాంట్ లైట్, ఐ వాంట్ ఇమ్మార్టాలిటీ. మేము సత్యాన్ని తెలుసుకోగలము, ఆ తెలుసుకునే పక్వత, ఆ తెలుసుకునే మెచ్యూరిటీ మా బుద్ధికి ఉందా లేదా అనే స్ట్రగుల్లో మేము ఉన్నాం. కానీ మీ మతంలో ఉన్న గొప్పలు ఏంటి, మా మతంలో ఉన్న గొప్పలు ఏంటి, మీ గురువు గొడవలు, మా గురువు గొడవలు, ఆ గొడవలు తెలుసుకోవడం రాలేదు. ఐ వాంట్ ట్రూత్, ఐ వాంట్ ఎన్లైటన్మెంట్, ఐ వాంట్ ఇమ్మార్టాలిటీ, ఐ వాంట్ లైట్ అనే బౌద్ధ భిక్షు భగవాన్ ఉండగా ఆ పక్కన సమక్షంలో భగవాన్ ఇంటిమాడ లేదో మాకు తెలియదు, కానీ భగవాన్ సమక్షంలో ఈ మాట్లాడినాం. ఇది ఒక సత్పదార్థం ప్రతి గురుగంలో ఉండొచ్చు, కానీ ఆ సత్పదార్థాన్ని తెలుసుకునే యోగ్యత అర్హత మాకు ఉందో లేదో మాకు తెలియటం లేదు. బహుశా యోగ్యత ఉంటే ఈ పాటికి తెలియబడి ఉండేది, బహుశా యోగ్యత ఇంకా మాకు రాలేదేమో. ఆ యోగ్యత మీ గురువు పట్టిస్తాడని ఇంత దూరం మేము ఇక్కడికి వచ్చాం. మేము పుస్తకాలు చదవడానికి ఎంత దూరం రాలేదు, పుస్తకాలు కావాలంటే మా ఇంగ్లాండ్ అనే పుస్తకాలు దొరికితే అక్కడే చదువుకోవచ్చు. కానీ ఆ మెచ్యూరిటీ బ్రెయిన్లో మెచ్యూరిటీ, ఆ ట్రూత్ని తెలుసుకోవడానికి తగినటువంటి బ్రెయిన్లో మెచ్యూరిటీ కలగజేయాలి. ఆ తక్కువ స్థితి మా బ్రెయిన్లో మా మెదడులో మీ గురువు కలగజేస్తాడని ఇంత దూరం మేము వచ్చాం. ట్రూత్ని తెలుసుకోవాలనే కాంక్ష ఉంది, సాధించగలిగినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మాకు ఉంది. ఈ మహర్షి స్టిల్ రిమైన్ సైలెంట్. ఎంత గొడవ జరుగుతుందో హాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుకుంటే ముద్దబ్బాయిలాగా బండబ్బాయిలాగా శిలవ రాయిగలాగా భగవాన్ కూర్చున్నారు. ఏం ఆయన ఇంటర్ఫీర్ అవటం లేదు, ఊరికి అలా కూర్చున్నారు. ఈ సంభాషణ ఇంకా హాళ్ళు ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు. భగవాన్ ఇంకా మౌత్ ఓపెన్ చేయలేదు, నోరు ఓపెన్ చేయటం లేదు, ఊరికి రిమైన్ సైలెంట్. ఆయన మటుకు మౌనంగానే కూర్చున్నారు. ఆయన ఏం కవర్ చేసుకోవటం లేదు, మాటల మధ్యలో ఆయన కవర్ చేసుకోవటం లేదు, ఆయన డిలే చేయటం లేదు, యాక్సెప్ట్ చేయటం లేదు. భగవాన్ ఒక విషయం అద్భుతంగా చెప్పారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు అసత్యమని ఆచార్యులు వారు చెప్పారు. రామానుజీవన జగత్తు, జగత్తు సత్యమే, జీవుడు సత్యమే, ఈశ్వరుడు సత్యమే, అదే అని చెప్పాడు. అసలు ఈ మూడాటికి అచేతంలో పరమార్థం ఉంది. ఈ మూడాటిని డినే చేసిన, ఈ మూడాటిని యాక్సెప్ట్ చేసిన వాటి చుట్టూ నువ్వు తిరుగుతున్నట్టు అర్థం. అటు మూడాటిని డినే చేయక్కర్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయక్కర్లేదు. నువ్వు నీవు లాగా ఉండు, నువ్వు చైతన్యంగా ఉండు, ఆత్మగా ఉండు. నువ్వు ఎప్పుడైతే చైతన్య స్థాయిని అందుకున్నావో అది మూడాటి గురించి నీకు ఆలోచన రాదు. అది మూడాటి గురించి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అంటే ఆ గొడవలో ఉన్నావు, దాన్ని డినే చేస్తున్న ఆ గొడవలో ఉన్నావు. దాన్ని డినే చేయొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, నీ పని ఏదో చూసుకో అంటున్నారు భగవాన్. ప్రపంచం ఉందా లేదనే సమస్య కాదు. శంకరాచార్య వారు మాటలు పుచ్చుకుని ఇది ప్రపంచం లేదు లేదంటే పోతుందా? నీ మనసు ఎంతకాలం అయితే హృదయంలో అనగలేదు ఇది నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. నోటితోడిచి మాటలు చెప్పడం నీకు ప్రయోజనం లేదు. నోటితోడి మాటలు చెప్పడం వల్ల నీకు ప్రయోజనం, గాఢ నిద్రలో నీకు కళ వస్తుంది, ఆ కళ నుంచి నీకు మెరుకు వస్తుంది. మెరుకు వచ్చాక నీకు ఆ కళ అసత్యం తెలుస్తుంది, కానీ కళ్ళ ఉన్నని చెప్పి ఆ కళను నీకు నిజమనిపిస్తుంది. అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో ఉండగా నీ మనసు హృదయాకారం చెందినప్పుడు మెరుకు వచ్చిన తర్వాత ఆ కళ ఎంత అసత్యం నీకు తెలుస్తుందో, నీ హృదయాకార జాగ్రత్త అవస్థలో నీ మనసు హృదయాకారం చెందినప్పుడు ఇది కూడా అంత అసత్యం సంత నీ అనుభవానికి తెలుస్తుంది. అదే నువ్వు సాధించడానికి ప్రయత్నం చేయి. అంతేకాని జగత్తు ఉందా లేదా, జీవుడు ఉన్నాడా లేదా, ఈశ్వరుడు ఉన్నాడా లేదని దాన్ని డినే చేయటం, యాక్సెప్ట్ చేయటం అనేది మెటాఫిజిక్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, ఈ ఫిలసాఫికల్ ఎక్సర్సైజ్. ఇలా గాలిలో పడకు, ఆ మాయలో పడకు, డైరెక్ట్ గా వస్తువును అందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దాన్ని డినే చేయొద్దు, దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. డినే చేసిన యాక్సెప్ట్ చేసిన దాని గొడవలు దాని చుట్టూ నువ్వు బుర్ర తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయి, దాన్ని ఓవర్కమ్ చేయి. నీ నీ స్వరూపం నువ్వు ఎక్కడ ఏ సోర్స్ లోంచి అయితే నువ్వు వచ్చావు, ఆ సోర్స్ లోకి నీకు వెళ్ళాక నీకు తెలుస్తుంది ఇది సత్యమో అసత్యమో. అయితే నువ్వు ఆ సోర్స్ లోకి వెళ్ళటం మానేసి ఈ వరలో పడకు. భగవాన్ చెబుతూ ఉంటారు, నమస్కారం అనేది మీరు చేస్తున్న పని ప్రకరణ శుద్ధిగా, డివోటెడ్ గా, హృదయపూర్వకంగా, మీ మనస్సులో మినహాయింపు లేకుండా, మీరు సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఆ నిష్కామ కర్మ నిజమైన ప్రార్థన, నిజమైన నమస్కారం. భగవానికి ప్రత్యేకత అక్కర్లేదు. ఎవటవాళ్ళు తను గౌరవించాలని అనుకోడు. ఎవటవాడు తన గురించి ఎలా చెప్పుకున్నా, గొప్పగా చెప్పుకున్నా, గొప్పగా చెప్పుకోకపోయినా అక్కర్లేదు. ఎందుకంటే ఎలా మాట్లాడినా ఇన్ఫీరియారిటీకి సంబంధించింది, సుపీరియారిటీకి సంబంధించిన కూడా మనసుకు సంబంధించిన, అహంకారానికి సంబంధించిన మాటలు. ఏ మాటలైనా అహంకారానికి సంబంధించిన మాటలు. మిమ్మల్ని చాలా గొప్పవారని చెప్పినా, నేను చెప్పినా అది అహంకారానికి సంబంధించిన మాట. నన్ను గొప్పవారని మీరు చెప్పినా అహంకారానికి సంబంధించిన మాటలు. ఎన్ని నువ్వు చుట్టూ మీరు తిరుగుతాయి, శబ్దం వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అని నువ్వు అంటే ఎక్కువ మౌనంగా ఉండేవాడు. ఎక్కువ మౌనం మనసులో ఆయనకి ప్రేమన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు, అంటే నిండుగా ఉంటాడు ఎక్కువ. కంప్లీట్ దాన్ని
మీరు మీ అందరిని నేను ప్రేమిస్తున్నాను, మీ మీద నాకు గౌరవం ఉంది, ఇటువంటి అల్పమైన మాటలు, తేలిక మాటలు, ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా ఆయన బయటకు చెప్పేవాడు కదా. గౌరవం ఉండదు. ఏ మనిషి ఎటువంటి వాడు అంచనా ఉంది దానికి. అంచనా ఉన్నప్పటికీ అందరి విధాలు ఉంటుంది ఆ సమానం ఆ కామన వస్తువుని ఆయన చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు మనసులో నిర్ణయింపు లేకుండా నేను చేసినటువంటి సత్కర్మే నిజమైన ప్రార్థన, నిజమైన నమస్కారం. ఒకసారి అన్నారు మీరు మనసులో పెట్టుకోండి, ఒక్కరోజున అన్నారు ఈ మాట భగవాన్. ఏదైనా పనిని బయటకు వెళ్ళారనుకోండి, మళ్ళీ హాల్లోకి వచ్చారనుకోండి, అందరూ నుంచుని వరటండి. ఎవరండి? అందరు నుంచుని గబగబా పక్క తప్పుకోండి, పక్క తప్పుకోండి, ఇలా అనుకున్నాం, ఇలా అని వరటండి. మీకు అర్థమవుతుంది? మళ్ళీ పని చేసుకుంటున్నారనుకోండి, ఎవరైనా పని చేసుకుంటున్నారని కదా, పని మానేసి ఆ చేసి పని మానేసి భగవాన్ వస్తున్నారు భగవాన్ వస్తున్నారని పక్క తప్పుకుని వరటం. ఒకే రోజున నడుపుతుంది భగవాన్. ఏంటని చూస్తే మీరు దూరంగా తప్పుకుంటున్నారు, నేనే పావునా పురినా అని అరటం. నేను టైగర్నా స్నేక్నా? నేను పాము వస్తాను అనుకుంటే బాబు దూరంగా పారిపోతాం. అంతే కదండి, పులి వస్తాను అనుకుంటే ఇప్పుడు పులి వచ్చిందని చెప్పారనుకోండి, ప్రెసిడెంట్ గారితో సహా మనం పారిపోతాం. మీకు అర్థమవుతుంది? ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ ధైర్యంగా కూర్చోవడం కుదరించలేదు. నేను ప్రెసిడెంట్ గారు అని అప్పటికి తెలియదు. మన మీదకి అలా వచ్చేస్తుంది, ప్రెసిడెంట్ గారి మీద కూడా అలా వచ్చేస్తుంది. నేను ఊరు పంచాయతీ కూడా ప్రెసిడెంట్ అని పులితో చెప్పిన పులిని పెంచుకోదు. నేను వస్తా అంటే పాము వచ్చినప్పుడు మనుషులు ఎలాగో దూరంగా వెళ్ళిపోతారో, పులి వచ్చినప్పుడు దూరంగా ఎలా పారిపోతున్నాయి. నేనే మనిషినే, నేనే మీరు అంటూ మీకంటే ప్రత్యేకత నాలో ఏం లేదు, మీ బోటు మనిషిని లేదు. ఏంటి పాము వచ్చినప్పుడు ఎలా పారిపోతున్నారో, పురు వచ్చినప్పుడు ఎలా పారిపోతున్నారో, అలా పారిపోతారండి. ఐఎమ్ నాట్ ఎ స్నేక్, ఐఎమ్ నాట్ ఎ టైగర్. నేను పామును కాదు, నేను పులును కాదు, నేను మీ బోటు వాడిని. మీలో మీరు ఎలా ఉంటున్నారు నాతో పాటు కూడా మీరు అలాగే ఉండండి. మీలో ఉన్నదే నాలో ఉంది, మీలో లేనిది నాలో ఏమి లేదు. అంటే మీరు వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు మీరు చేసుకునే పని మానేయటం, దూరంగా పారిపోవటం, ఈ కూర్చోటాలు ఈ నుంచోటాలు మీరు చేసుకునే పని మానేయటం, ఇదంతా నాకేం నచ్చలేదు. అంటే నేనేం పావును కాదు మీరు పారిపోవటానికి, నేనేం పుణ్యం కాదు టైగర్ని కాదు మీరు పారిపోవటానికి. మీరు వచ్చినంత మాత్రం చేత మీరు నిలబడక్కర్లేదు. మీరు చేసుకునే పని లేదు, మీరు శ్రద్ధగా చేసుకోండి. అలా శ్రద్ధగా చేసుకోవడం మీరు నాకు నిజంగా పెట్టే నిజమైన నమస్కారం. స్వార్థం లేకుండా మాట్లాడాలి, అప్రియంగా కాదు ప్రియంగా మాట్లాడాలి. నువ్వు ఓర్పుగా మాట్లాడాలి, నీ మాటల్లో నేర్పు ఉండాలి, నువ్వు మాట్లాడడం నేర్పు ఉండాలి. ఎలా వాడి బ్రెయిన్కి మేత అందాలి నువ్వు మాట్లాడే మాటల్లో. ఆ రకంగా మాట్లాడటం, ఆ రకంగా పని చేయటం, అది కూడా నువ్వు సామాన్యం అనుకుంటున్నాము, అది కూడా యోగంతో సమానం. ఆ రకంగా నీ బ్రెయిన్ కల్టివేట్ చేస్తే నువ్వు కొంతకాలంలో దేవుడు ఉన్నాడు లేడని సమస్తడు సంబంధం లేకుండా నువ్వు యోగి అయిపోతావు. దేవుడు లేడు లేడని నువ్వు అనుకున్నప్పటికీ, నువ్వు కనుక నేను చెప్పిన పద్ధతిని నీ బ్రెయిన్ కల్టివేట్ చేస్తే నువ్వు ఏమైపోతావు, నువ్వు యోగి అయిపోతావు. నీకు సమాన బుద్ధి నిన్ను వరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే యోగి అయిపోయావో, ఎప్పుడైతే నీకు సమాన బుద్ధి వచ్చిందో, నీ బ్రెయిన్ లో ఎప్పుడైతే లెమిన్ వచ్చిందో, నీ మెదడు ఎప్పుడైతే కూల్నెస్, నీ మెదడుని ఎప్పుడైతే కూల్నెస్ సావరించిందో, రాబోయే జన్మలకు సంబంధించిన పుణ్యాలు నీ మనసులో ఉన్నా, రాబోయే జన్మలకు సంబంధించిన పాపాలు నీ మనసులో ఉన్నా, నీ దేవుని స్పశానంలోకి వెళ్ళి కాలిపోకముందే నీవు ఎప్పుడైతే యోగం సాధించావో, ఆ సమాన బుద్ధి ఎప్పుడైతే సంభవించావో, ఆ నిర్మలమైన బుద్ధి, నిరహంకార బుద్ధి, నిరాడంబర బుద్ధి ఎప్పుడైతే నీ లోపల సెటిల్ అయిపోయిందో, రాబోయే జన్మలకు సంబంధించిన పుణ్యాలు, రాబోయే జన్మలకు సంబంధించిన పాపాలు ఇక్కడే కాలి బూడిదైపోతాయి. ఇంకా నువ్వు పునర్జన్మలు కూడా ఎత్తక్కర్లేదు. నువ్వు సమని దేన్ని బ్యాలెన్స్ చేసుకుంటే అటువంటి గొప్ప బహుమానం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇప్పుడు మనం 100 సంవత్సరాలు జీవించామనుకోండి, 100 సంవత్సరాల్లో మనం ఈ 100 సంవత్సరాల నుంచి మనం చేసిన పనుల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యాక్షన్స్ బహుతక్కువగా ఉంటాయి, రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. జన్మలకు మైండ్ క్వైట్గా ఉన్నప్పుడు మనం చేసే పనులు తక్కువగా ఉంటాయి. కోపంగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, లేదా తొందరపాటు వల్ల, లేదా ఉద్రేకం వల్ల, లేదా కలహాల వల్ల చేసి ఎదటివాడి మీద కక్ష సాధించడం కోసము, లేదా ఎదటివాడి మీద అసూయ మనం సాధించడం కోసము జీవితం ఇటువంటి పనులు ఎక్కువ చేస్తాం. కానీ యాక్షన్ తక్కువ ఉంటుంది, రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎమోషన్ వల్ల టెన్షన్ వల్ల వచ్చే పనులు ఎక్కువ చేస్తాం. కానీ కేవలం పని పని కోసమే, పని ఫలితం కోసం కాదు, ఈ గౌరవం కోసం ఈ పని చేయటం లేదు. పని పని కోసమైనటువంటి బుద్ధితో చేసే పనులు బహు తక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఒక మంచి పని మన చేతికి అప్పచెప్పారనుకోండి, ఏదో చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటాం. అలాగే మనకి ఎవరి మీద కోపం కక్ష తీర్చుకోవడానికి పని చేస్తాం అనుకోండి, దీన్ని 4 సార్లు తిరిగి వచ్చిన మనం టైర్ అవ్వం. ఇదే రహస్యం. మీరు బాగా అర్థం చేసుకోండి, ఒక మంచి మీరు మీరు చేస్తున్నావు, గంట చేసేవాడికి అలసలు వచ్చేస్తున్నావు, రేపు చేద్దాం అనుకుంటున్నాం. ఎదుటి మీద కోపం మీద వాడి మీద రివెంజ్, ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి అవసరం అయితే హైదరాబాద్ వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం,
అండ్ ఎంత బాడీ టైర్ అయిపోతూ ఉంటుంది అయినప్పటికీ మనకు అలసటం అనిపించదు. ఏం చేద్దాం, రివెన్యూ తీర్చుకునే ప్రయత్నంలో అది అంతటి ప్రతీకారం అలాగ ఉంటుంది. అంటే మానవుడు చేసే రియాక్షన్ తక్కువ, పని పని కోసం ఏదైనా చేసే పని ప్రతి మానవుడు చేసినది మాకు తక్కువగా ఉంటుంది. రియాక్షన్ వల్ల చేసే పనులు ఎక్కువ ఉంటాయి, తర్వాత ఎమోషన్ వల్ల చేసే పనులు ఎక్కువ ఉంటాయి, లైక్స్ వల్ల డిజ్లైక్స్ వల్ల ఎక్కువ చేసే పనులు ఉంటాయి. కానీ కేవలం పని పని కోసమే చేసే బుద్ధి వాడు మానవుడికి తక్కువగా ఉంటుంది. అలా చేస్తే వాడు యోగి అయిపోతాడు, వాడు అలా చేస్తే జ్ఞాని అయిపోతాడు. అంతేకాదు రాబోయే జన్మలటువంటి పుణ్యాలు పాపాలు దోషాలు బలహీనతలు ఇవన్నీ కూడా ఈ జన్మలోనే కాలిపోయి బూడిదవుతాయి. రాబోయే జన్మలకు జ్యోతులు కూడా మనసులో ఏముండవు, వాడు జ్ఞానం అవుతాడు, ఎండేటువంటి పరిశ్రమ అవుతాడు, చైతన్య స్థాయిని అందుకుంటాడు, ఆ నిర్వాణ స్థితిని పొందుతాడు, ఆ యేసుక్రీస్తు చెప్పినటువంటి స్వర్గరాజ్యాన్ని అందుకుంటాడు. మనం ఏదైనా ప్రశ్న అడిగితే భగవాన్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ బౌద్ధ భిక్షుకు అర్థమైంది. ఈ బౌద్ధ భిక్షు ఓపెన్ చేస్తున్నాడు, ట్రాక్ను ఓపెన్ చేస్తున్నాడు. నేను ట్రావెల్డ్ ఫర్ అండ్ వైడ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హౌ కెన్ వి గెట్ ఇట్. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి వచ్చాను, మాకు కావాల్సింది భౌతికమైనటువంటి సంపద కాదు, జ్ఞాన సంపద కావాలి, ఆధ్యాత్మిక సంపద కావాలి, మాకు శాంతి కావాలి. భౌతికంగా మాకు ఉండవలసినవన్నీ ఉన్నాయి, మాకు శాంతి కావాలి. ఆ శాంతిని వెతుక్కుంటూ జ్ఞానం వెతుక్కుంటూ ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. అందులో భాగంగా నా ప్రపంచ పర్యటన సందర్భంగా మీ దగ్గరికి కూడా నేను వచ్చాను. ప్రశ్న అర్థం ఏంటంటే నాకు జ్ఞానం ఎలా కలుగుతుంది, ప్రశ్నించిన వాడు ఈ భిక్షు యొక్క ప్రశ్న అది. అది భగవాన్ చెబుతున్నారు, త్రూ డీప్ ఎంక్వైరీ అండ్ కాన్స్టాంట్ మెడిటేషన్. అంటే నువ్వు డీప్ ఎంక్వైరీ లోతుగా విచారణ చేయటం వల్ల, లోతుగా విచారణ చేయటం వల్ల అంటే నువ్వు ఏదైతే విచారణ చేస్తున్నావో అది దాని లోతుగా వస్తువు దొరికే పడదు. నువ్వు మనం నీళ్ళు తవ్వుతాం, ఒక అడుగు రెండు అడుగులు తల్లి వదిలేం, ఆ నీళ్ళు దొరికే వరకు నీళ్ళు తవ్వుతాం. ఇది భగవాన్ చెప్పేది, నీళ్ళు నీళ్ళు తవ్వుతాం, ఒక అడుగు రెండు అడుగులు తవ్వేసి వదిలేదు, నీళ్ళు ఎంత లోతులో ఉన్నాయి అంత లోతు వరకు మట్టి మనం తీస్తూ ఉంటాం. అదేవిధంగా నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ విచారణ చేసి చేసి ఆ సత్పదార్థం నీకు అందే వరకు నువ్వు విచారణ చేస్తూ ఉండవలసిందే. ఇంతవరకు నువ్వు విచారణ చేస్తూ ఉండవలసిందే. అంతేకాదు అండ్ కాన్స్టాంట్ మెడిటేషన్ అంటే నిరంతరము ధ్యానం చేయాలి. ఏదైతే నువ్వు నిరంతరము స్మరిస్తున్నావు, ఏదైతే నిరంతరము ధ్యానం చేస్తున్నావు, దేనికోసం అయితే నువ్వు జీవిస్తున్నావో అది ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నువ్వు పొంది చేరుతావు. నువ్వు వరించే వస్తువు నీకు రాకుండా పోదు. ఏ వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు ధ్యానం చేస్తున్నావు అది వచ్చి చేరుతుంది. ఈనాడు రావచ్చు, రేపు రావచ్చు, ఈ జన్మలో రాబోవచ్చు, రాబోయే జన్మ నీ డైరెక్షన్ కరెక్ట్ గా ఉండాలో నువ్వు చూసుకో. నువ్వు చేసే డెస్టినేషన్ వెళ్ళి డెస్టినేషన్ ప్రయాణం కరెక్ట్ గా ఉండాలో చూసుకో. రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళకు, రైట్ డైరెక్షన్ లోకి వెళ్ళి రాజ ప్రసాద్ అనేవాడు. నువ్వు రైట్ డైరెక్షన్ లో ప్రయాణం చెయ్యి, స్లోగా వెళ్ళినా పర్వాలేదు, దండని కడతావు. రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంటే ఎంత స్పీడ్. నువ్వు మన దేవాలయం వెళ్ళాలని ప్రయాణం చేసి తాడేపులు కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయి నువ్వు గంటకు 100 మైళ్ళు స్పీడ్ లో కారు వెళ్ళిపోతావు అనుకుని భీమవరం వస్తుందే? భీమవరం రాదు. అంటే నువ్వు ప్రయాణం రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళకు. నువ్వు నిమ్మదిగానే వెళ్ళు, ఒంటటి బండి మీద వెళ్ళు, లేదా జట్కా బండి మీద వెళ్ళు, నీకు వెహికల్స్ లేకపోతే నడిచి వెళ్ళు. నువ్వు వెళ్ళి డైరెక్షన్ కనుక రైట్ డైరెక్షన్ అయితే స్లోగా వెళితే స్టడీగా వెళితే నువ్వు పొందవలసింది పొందుతావు. రాంగ్ డైరెక్షన్ లోకి వెళితే గంటకి నువ్వు గంటకి 120 కిలోమీటర్ల దూరం వెళ్ళినా నువ్వు పొందవలసింది పొందలేవు. అదే రాజేంద్ర ప్రసాద్ మాటలు చెప్పాలంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు కూడా మాట్లాడతాడు, దేవుడు కూడా పనిచేస్తాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, దేవుడు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో ఆ విధంగా నేను కూడా పనిచేయగలిగితే, ఆ విధంగా మాట్లాడగలిగితే గ్రామాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అశాంతి ఉండదు. కానీ మన అందరికీ జీవ లక్షణాలు ఉన్నాయి, నీకున్నాయి నాకున్నాయి, అందరికీ కూడా జీవ లక్షణాలతో మాట్లాడతాం, ఈ జీవ లక్షణాలతో పనిచేస్తాం. అంటే ఈ గ్రామ ఇంట్లో ఉన్న అశాంతికి, గ్రామంలో ఉన్న అశాంతికి, ప్రపంచంలో ఉన్న అశాంతికి ఎవరో కారణం కాదు, మనుషుల్లోని జీవ లక్షణాలు కారణం. మనం జీవ లక్షణాలు పెట్టుకుని పనిచేస్తున్నంత కాలం, మాట్లాడుతున్నంత కాలం తప్పనిసరిగా సమాజంలో అశాంతి ఉంటుంది. కేవలం రోడ్డు మీద కంకరేసినంత మాత్రం చేయదు, గోడకు లేదు సిమెంట్ పావినంత మాత్రం చేయదు అశాంతి పోదు. మనం చేసే పని జీవ లక్షణాలతో చేయకూడదు. దేవుడు ఎలా చేస్తాడో అలా చేయాలి మనం, దేవుడు ఎలా చేస్తాడో అలా చేయాలి. అలా చేస్తే తప్పనిసరిగా శాంతి కలుగుతుంది, అశాంతి మనకు కనపడదు, అశాంతి యొక్క అడ్రస్ కూడా మనకు కనపడదు. ఈ మధ్యన ఒక అమ్మగారు చెప్పారు నాకు, అలా ఆయనకి ఆవిడంటే చాలా ఇష్టం అవుతుంది. ఎవరికండి అలా ఆయన కట్టండి, ఆవిడంటే చాలా ఇష్టం అటండి, ఈవిడికి దేవుడు అంటే ఇష్టం అటండి. నేను గొడవచ్చి పెట్టుకుని ఆ ఇంట్లో ఇప్పుడు పేచిగా ఉండదు. ఈవిడికి ఎవరంటే ఇష్టం, దేవుడు అంటే బాగా ఇష్టం అండి. ఎవరికండి? అమ్మగారికి. అలా ఆయనకి ఈవిడంటే బాగా ఇష్టం అటండి. ఎందుకంటే ఏమంటే ఇద్దరు చచ్చిపోలేదు, ఇద్దరు బతికే ఉన్నారండి. ఆయన ఏమంటున్నారంటే నువ్వు వచ్చే జన్మలో కూడా నువ్వు నాకు పిల్లం కింద ఉండాలి అంటాడట. నేను అయ్యి బాబు నీకు పిల్లం కింద నేను ఉండలేను, నాకు మోక్షం కావాలి, నీకు పిల్లం కింద రావాలంటే మరి నాకు శరీరం కావాలి, నాకు శరీరం వద్దు, శరీరం వస్తే దుఃఖం వచ్చేస్తుంది, అంటే నాకు శరీరం వద్దు, నాకు దేవుణ్ణి నేను భగవంతుడు నాకు మోక్షం కోసం ప్రార్థించుకుంటున్నాను, అంటే మళ్ళీ జన్మ రావాలంటే శరీరం వస్తుంది, నాకు శరీరం వద్దు, నాకు మోక్షమే కావాలని ఆవిడ అనుకుంటాను. ఆవిడ ప్రార్థిస్తుంటే ఈయన అంటాడట్టు వచ్చి జన్మలో కూడా నువ్వే నాకు పిల్లం కింద ఉండాలమ్మా, ఆయన కూడా ఇలా ఉందని ఆవిడ అంటాడు. ఎందుకంటే ఆవిడ చెప్పింది అంటే మా ఆయన ప్రార్థన నా గంధానికి అడ్డొచ్చేస్తున్నామని. ఇప్పుడు ఎందుకంటే సొల్యూషన్ చెప్పంటాను ఆవిడ ఊరికే కాలక్షేపానికి మిమ్మల్ని ప్రశ్నలు అడగట్లేదు నాన్నగారు. ఇప్పుడు ఇది మా ఆయన గొడవ ఇది నా గొడవ ఇది అని దీనికి సొల్యూషన్ చెప్పమని ఆవిడ అడిగారు. నన్ను రహస్యంగానే అడిగట్లండి, రహస్యంగా అడిగారు కాబట్టి ఆవిడ పేరు నేను చెప్పను. ఇప్పుడు రహస్యంగానే ఆవిడ అడిగారు, సీక్రెట్ 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 గానే ఉంచాలి. నీకు అర్థమవుతుంది? అంటే రహస్యంగా అంటే ఆవిడ పేరు నేను ప్రాపర్ నా ఒప్పించాను. ఆవిడ అడిగింది ప్రశ్న. అప్పుడు నేనేం చెప్పానంటండి, మీ ఆయనకి ఈవిడే నాకు వచ్చి జన్మలో భారీగా ఉండాలనే కోరిక కంటే నాకు మోక్షం పొందాలనే కోరిక మీ కోరిక బలమైంది అయితే మీకు ఆయన కోరిక ఫెయిల్ అయిపోతుంది, మీ కోరిక సక్సెస్ అవుతుందని చెప్పాను. ఏమండి, ఒకవేళ మీకు మోక్షం రావాలనే కోరిక బోరచ్చిన నీడుగా ఉండి మీ ఆయన కోరిక ఈవిడే నాకు భారీగా రావాలి వేడి నీళ్ళలాగా ఉంటే ఆవిడ కోరిక ఆయన కోరిక నెరవేరుతాను మీ కోరిక నెరవేరుతాను చెప్పాను, సొల్యూషన్ చెప్పేశాను. అంటే అది భగవంతుడి పట్ల మీరు ఎర్నెస్ట్నెస్ ఆ స్ట్రాంగ్ డిజైర్ అది మీరు పెంచుకోండి. మీరు స్ట్రాంగ్ డిజైర్ అయితే మీ ఆయన డిజైర్ ఫెయిల్ అయిపోతుంది. మీ డిజైర్ కంటే మీ ఆయన డిజైర్ స్ట్రాంగ్ డిజైర్ అయితే ఆయన సక్సెస్ అవుతారు, మీరు ఫెయిల్ అయిపోతారు. మీ ఎర్నెస్ట్నెస్ లో మీ సిన్సియారిటీ దాన్ని బట్టి ఆధారపడండి. మీ ఆయన సిన్సియారిటీ ఏంటో నాకు తెలియదు, మీ సిన్సియారిటీ కూడా నాకు తెలియదు. కానీ దేవుడు గుర్తిస్తాడు ఆయన యొక్క కోరిక మీ కోరిక. మీలో కనుక ఆయన యొక్క డిజైర్ కంటే మీరు స్ట్రాంగ్ డిజైర్ అయితే మీ డివోషన్ డెడికేషన్ అంతా కూడా సిన్సియారిటీ ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు మీ ఆయనకి ఆ డిజైర్ ఉన్నప్పటికీ అది సక్సెస్ అవ్వదు, దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు. మీరు ధ్యానం చేయమంటున్నారు కానీ ధ్యానం చాలా మంది చేస్తున్నారు కానీ అభివృద్ధి కనిపించడం లేదు. అంటే ఇక్కడ ధ్యానం చేయమని భగవాన్ చెప్పారు కదా, అంటే దానికి ముఖ్యం ఏమంటున్నాడంటే మీరు ధ్యానం చేయమని మాకు చెబుతున్నారు బాగానే ఉంది, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసిన ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదు. అందరూ గజ ఎత్తగాళ్లే, ఎవడు గజం కదలటం లేదు. మీకు అర్థమవుతుంది? అలాగే ధ్యానం బాగానే చేస్తున్నాం కానీ ధ్యానంలో మాకు పురోగతి కనిపించడం లేదు అన్నాడు. కారణం చెప్పండి మీరు. భగవాన్ ఏం సమాధానం చెప్పారో మనం చూడద్దు ఇంకా, మీరు చెప్పండి కారణం. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తున్నాం, మనం కూడా జపం చేస్తున్నాం, మనం కూడా గుళ్ళో కడుతున్నాం, గుడి చుట్టూరు తిరుగుతున్నాం, మనకే అభివృద్ధి కనిపించడం లేదు, కారణం ఏంటి చెప్పండి. భగవాన్ సమాధానానికి నేను చదవలేదు, చూద్దాం తర్వాత చూద్దాం అని ఏం చెప్పాడని. అలా మనం ఇంకా మనం చూద్దాం, ఇండిపెండెంట్గా ఆలోచిద్దాం. మనం కూడా అప్పుడు ఆ బౌద్ధ భిక్షు అంత బాగా ధ్యానం చేయకపోయినా కొంచెం రవంతోనే చేస్తున్నాం కదా, చేస్తున్నాం కొంచెం ఏదో కొంచెం విచారణ చేసుకున్నాం. ఇప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు విచారణ చేస్తున్నాం. అదే ఎప్పుడు సంవత్సరం దీపావళి రోజు సంక్రాంతి రోజు మనం బూడులు వండుకుంటాం, రోజు బూడులు వండుకోం. అలా ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినప్పుడు కొంచెం విచారణ చేస్తున్నాం, ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే విచారణ చేసుకున్నాం, ఎక్కువ కాకపోయినా తక్కువ చేస్తున్నాం. కానీ మనకి ఏం ప్రోగ్రెస్ చేసిన బట్టికైనా ప్రోగ్రెస్ మనకి కనపడుతుంది. ధ్యానం చేస్తున్నాం విచారణ చేస్తున్నాం కానీ మనకు ప్రోగ్రెస్ కనపడుతుంది, కారణం ఏంటి చెప్పండి. అంటే మన కోరిక లెక్క వేగం, మనం చేసే ధ్యానం కంటే మనలో ఉంటుంది వాసన లెక్క వేగం, సంస్కారాల యొక్క వేగం, కోరిక లెక్క వేగం, అంటే బాహ్య మనస్సు బాహ్య విషయాల మీదకి వచ్చే వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ధ్యానం చేసిన ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం చేసే ధ్యానము మనం చేసే విచారణ కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మీకు అర్థమవుతుంది? మన కోరిక లెక్క వేగములు, ఆ వాసన యొక్క వేగములు, సంస్కార పూర్వజన్మలో మన బాడీ స్టోర్ చేసినటువంటి ఆ సంస్కారాలకి వేగంలో ప్రవాహంలో గడ్డి పరకనేస్తే గడ్డి పరక ఎలా కొట్టిపోతుందో, మనం చేసినటువంటి ధ్యానాలు మనం చేసినటువంటి విచారణలు కూడా అలాగా ఆ కోరిక యొక్క ప్రవాహంలో ఆ జన్మాంతరం నుంచి మనకు కూడా వచ్చే సంస్కారాల వేగములు మనం చేసినప్పటికీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఆ ఫలితం మనకు తెలియటున్నది. అలాగని చేయటం మనం అలాగని చదువుతూ మన ఊరికి జరిగిన విషయం చెప్తున్నాను. అంటే ఎందుకు మనకి రిజల్ట్ రావటం లేదు, కొంచెం ధ్యానం చేసినా దానికి సంబంధించిన రిజల్ట్ ఎందుకు రావటం లేదు అంటే కోరిక యొక్క వేగంలో ఆ ప్రవాహం యొక్క వేగంలో కొట్టుకుపోతున్నాం. ఇది భగవాన్ సమాధానం కాదు, మనం చెప్పుకున్నాం. ఇక్కడ భగవాన్ చెప్పేది విందాం. ఆల్రెడీ నో దట్ దే డోంట్ మేక్ ప్రోగ్రెస్. నువ్వు ధ్యానం చేస్తున్నావు, విచారణ చేస్తున్నావు, సత్కర్మ చేస్తున్నావు, నువ్వు చేస్తుంటే ఎంతో కొంత ఫలితం వస్తావు, ఆ ఫలితం నీ కళ్ళకు కనపట్టలేదు కాబట్టి లేదనుకుంటున్నావు. ఇది భగవాన్ సమాధానం. నువ్వు ఎంత చిన్న మంచి చేసినా దానికి ఫలితం లేకుండా ఉండదు. నువ్వు ఎంత చిన్న మంచి పని చేసినా దానికి పని అది నీ కళ్ళకి కనపడకపోవచ్చు. ప్రోగ్రెస్ ఎంతవరకు అవుతున్నాయో నువ్వు తెలియకపోవచ్చు. ఒకసారి రోగం కూడా మనకు ఉన్నది మనకు తెలియదు ఎక్స్రే తీస్తేనే. కానీ అలాగే నువ్వు ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నావు, ఎంత స్పిరిచువల్గా అభివృద్ధి అవుతున్నావు నీ గురువుకు తెలుస్తూ ఉంటుంది, ఒక జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రయత్నం మటుకు ఎఫర్ట్ మటుకు ఊరికైపోదు, అది ఊరికైపోదు. నువ్వు చేసే ఎఫర్ట్ తప్పనిసరిగా కలిసి వస్తుంది. అయితే నువ్వు సాధన చేస్తున్నప్పటికీ దాని ఫలితం ఉంటాం తప్పనిసరిగా ఉంటుంది. నీ కళ్ళకు కనపడటం లేదు కాబట్టి అది లేదని నువ్వు అనుకుంటావు. నీ కళ్ళకి కనపడటం లేదు కాబట్టి ఆ ప్రోగ్రెస్ లేదనుకుంటావు. కానీ నువ్వు ఎంత చిన్న ప్రయత్నం చేసినా దానికి ప్రోగ్రెస్ తప్పనిసరిగా ఉంటుంది, ఉండకపోదు. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈ నాటి ఈజీలీ అంత తేలిగ్గా అంచనా కట్టలేదు. నీకు అర్థమవుతుంది? ఎవడనుకో ఎవరికైనా ఒక ఎకరం పొలం ఉందనుకుని వాడు నాలుగు ఎకరాలు కొంటాడు ధనవంతులు అయిపోయాడు అనుకుంటాం. బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంటే వాడు ఏమవుతుంది, వాడికి ధనవంతులు అయిపోయాడు అనుకుంటాం కదా. అలాగే అంత చేరుతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాడు అభివృద్ధిలోకి వచ్చాడని చెప్పడం కష్టమే. అంటే అభివృద్ధిలోకి వస్తూ ఉంటాడు, అంటే భౌతిక అభివృద్ధి అంతరా వేసినట్టు. ఓ ఎకరం ఉన్నాడు, 10 ఎకరాలు కొంటాడు, ధనవంతుడు అయిపోయాడు అని ఎలా చెప్పుకుంటాం మనం? అలా భౌతికంగా మనిషిని అంచనా వేసినంత తేలిగ్గా ఆధ్యాత్మికంగా అంచనా కట్టడం కష్టం. ఇది భాషంగా కళతోడు చూసేది, అది కళ కనపడని విషయం. అది గురువు తెలుస్తూ ఉంటుంది, దేవుడికి తెలుస్తూ ఉంటుంది. దేవుడు సాక్షి అని హృదయంలోనే ఉన్నాడు, నీ గాఢ దగ్గరకు కూడా సాక్షిగా ఉన్నాడు, నీ జాగ్రత్త అవస్థకి. ఇక్కడ దేవుడు పంచభూతాలకి విలక్షణంగా ఉన్నాడు, నువ్వు ఈ జాగ్రత్త అవస్థకి, స్వప్న అవస్థకి, సుషుప్త అవస్థకి విలక్షణంగా ఉన్నాడు. నువ్వు గాఢ నిద్రలో కూడా నువ్వు నిద్రపోతున్నప్పటికీ ఆయన నిద్రపోకుండా నీ హృదయంలో ఉండి నిద్రను చూస్తున్నాడు. ఆయన ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందో, నీకు మార్కులు ఎన్ని మార్కులు అయ్యాడు, నీ ప్రోగ్రెస్ ఆయన అంచనా కట్టుకుంటాడు. ప్రోగ్రెస్ వెళ్ళాము లేదా నువ్వు అంచనా కట్టొద్దు. ఏదో 4 అడుగులు వేసి ఎంత దూరం వచ్చి ఎంత దూరం వచ్చాను అస్తమైన దూరాన్ని లెక్కట్టడం. నీకు అర్థమవుతుందా? ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలనుకోండి, 4 అడుగులు ఎదురు చేసి ఇంకా భీమవరం రాలేదంటే ఇంకా భీమవరం అలా అనుకోకు. నువ్వు చేసే పని సిన్సియర్గా చెయ్యి, భగవంతుడు నీ స్పిరిచువల్ మార్క్స్ భగవంతుడు వేస్తాడు. ఆ ప్రోగ్రెస్ నీకు కళ్ళకు కనపడదు, కానీ ప్రోగ్రెస్ లోపల వస్తుంటుంది, అది నీకు తెలియబడదు. అది నీ బుద్ధికి గ్రహించలేకపోవచ్చు, నీ కళ్ళకు కనిపించకపోవచ్చు. అంత మాత్రం చేత ప్రోగ్రెస్ లేదని చెప్పడానికి వీల్లేదు. హృదయంలోని ఈశ్వరుడు ఒకసారి ఆ పెళ్లి కూతురు తెరచాటు నుంచి ఎలా చూస్తారో కొంతమంది తెర తీయక ముందు, అలాగే హృదయంలోటువంటి శాంతి ఒకసారి కొద్ది కొద్దిగా నాకు అందినట్టు కనిపిస్తుంది, కనిపించినట్టు తెలుస్తుంది, కానీ మళ్ళీ కొంతకాలానికి అది కనిపించకుండా పోతుంది, అనుభవం పోతుంది. చెప్పిన గ్లింప్సెస్ వస్తున్నాయి, కానీ అనుభవం పోతుందని బౌద్ధ భిక్షు అడిగాడు. బౌద్ధ భిక్షు అడిగితే వాడు భగవాన్ చెబుతున్నారు, నీ ఎందుకు నీకు అందినట్టు అంతే ఎందుకు పోతుందంటే, నువ్వు చేసే ధ్యానం ఇంకా నీ సహజ స్థితికి రాలేదు. నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ కృత్రిమంగా చేస్తున్నావు, అన్నేతరులుగా చేస్తున్నావు. నీ జాన్ కనుక నార్మల్ స్టేట్కి వస్తే, న్యాచురల్ స్టేట్కి వస్తే, నువ్వు గాలి ఎంత విధంగా అయితే అప్రయత్నంగా గాలి తీసుకుంటున్నావు, నీ ఎఫర్ట్తో సంబంధం లేకుండా నీ ముక్కులో గాలి అటు ఇటు ఏ విధంగా అయితే తిరుగుతుందో, నీ మెడిటేషన్ కూడా అంత నార్మల్గా అంత న్యాచురల్గా నీ మెడిటేషన్ అంత సహజ స్థితికి వస్తే పర్మనెంట్గా నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలుస్తుంది. ఇది నువ్వు చేస్తున్నావు, ఆర్టిఫిషియల్గా చేస్తున్నావు, న్యాచురల్గా చేయటం లేదు, నార్మల్గా చేయటం లేదు. నీ గాలి ముక్కులోని గాలి నీ ప్రయత్నం లేకుండా గాలి తిరుగుతుంది, గాలి లోపలికి వెళ్ళి గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చి గాలి బయటకు వస్తుంది. ఆ ప్రాణం ఎంత న్యాచురల్గా నీ ఎప్పటితో సంబంధం లేకుండా ఎలా తిరుగుతుంది, అంత న్యాచురల్గా అంత నార్మల్గా కనుక నీ మెడిటేషన్ కనుక అలా జరుగుతుంటే నీకున్న అనుభవం పెర్మనెంట్ అవుతుంది. ఏం చేద్దాం, ఒక్కోసారి మనకు వచ్చిన గుణాలు ఏం చేస్తుంటే ఎక్స్పీరియన్స్ కూడా నవ్వు. భగవద్గీతలో దీన్ని కృష్ణుడు వండర్ఫుల్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు తలకాయని గోడకు పెట్టుకు బాదుకున్నా సాత్విక బుద్ధి లేని వాడికి జ్ఞానం కలగదు. ఎవరికైతే రజోగుణం బుద్ధి ఉందో, ఎవరికైతే తమోగుణం బుద్ధి ఉందో, వాడు బుడి చుట్టూరు తిరిగినా, దేశంలో ఎన్ని నదులు ఉన్నాయో ఆ నదుల్లోకి స్నానాలు చేసినా వాడికి జ్ఞానం కలగదు. వాడికి బుద్ధి సాత్విక బుద్ధి కలగాలి. ఆ బుద్ధిలో క్లారిటీ ఉండాలి, ఆ బుద్ధిలో సరళత ఉండాలి. నీకు తమోగుణ బుద్ధినంతకాలం, రజోగుణ బుద్ధినంతకాలం నీకు జ్ఞానం కలగదు. నువ్వు పూజ చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, నీటిలో మునిగినా తేలినా. రామకృష్ణ పరమహంస గారిని అడిగారు, నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని. ఆయన ఏమన్నారంటే, నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీ పాపాలన్నీ కూడా ఆ నది పక్కన ఎన్ని చెట్టు మీద వాలుతాయి, ఆ నదిలో స్నానం చేసి వచ్చాక మళ్ళీ నీ పాపాలన్నీ నెత్తి మీద వాలుతాయి అన్నారు. మీరు స్నానానికి వెళ్ళే ముందు చెట్టు మీద వాడతాయి, స్నానం చేసి గట్టి మీదకి వచ్చాక మీ నెత్తి మీద వాడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు సాధన చేసి శ్రమం పడి ధ్యానం చేసి నువ్వు ఎరుకులు నువ్వు ఆ వాసన బలహీనం చేసుకోవాలి, కానీ ఏదో చమత్కారాల వల్ల, చిట్కాల వల్ల పోవాలి, మంత్రాల వల్ల పావు, తంత్రాల వల్ల పావు, ఏదో యంత్రాల వల్ల పావు. నీకు అర్థమవుతుంది, ఏదో చిట్కాలు చేస్తే పావు. కష్టపడి పని చేసుకుంటే ఐశ్వర్యం వస్తుంది, కానీ చిట్కాల వల్ల ఐశ్వర్యం వస్తుంది. నీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఇబ్బందుల వల్ల మా ఇంగుల వల్ల వస్తున్న బదిలీ, కష్టపడి పని చేసుకుంటే అదృష్టం వస్తుంది, కానీ అదృష్టం అరచేతుల్లో లేదు. ఇప్పుడు ఎందుకు ఏమంటున్నాడంటే, దొరుకుతుంది జారిపోతుంది, దొరుకుతుంది జారిపోతుంది అని అంటున్నాడు కదా. అంటే నువ్వేమన్నాడు, నీ అలా కంగారు పడకు, నువ్వు చేసి ప్రయత్నం చేద్దాం, నువ్వు చెయ్యి, నువ్వు గురువు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు ప్రయత్నం బట్టి మానకు, చేతికి అందింది పోతుందని కంగారు పడకు, నువ్వు సాత్విక బుద్ధిని కల్టివేట్ చెయ్యి. సాత్విక బుద్ధి ఉన్నవాడు సాత్విక కర్మ చేస్తాడు. మీకు బాగా అర్థం చేసుకోండి, సాత్విక బుద్ధి ఉన్నవాడు సాత్విక కర్మ చేస్తాడు. ఎవరైతే సాత్విక కర్మ చేస్తున్నాడో వాడికి జ్ఞానానికి, ఆ సాత్విక కర్మే ఈ జీవుడికి జ్ఞానం సంపాదించే అర్హత తెచ్చిపెడుతుంది. ఒకసారి గురువు కూడా మనకు మహిమలు చూపిస్తాడు, మహిమలు మహిమ కోసం చూపించడు, మళ్ళీ ఆయనతో కట్టేసుకోవడానికి, ఆయన మీద విశ్వాసం పెంచడం కోసం, తన యొక్క లోతును పెంచడం కోసం, గురువు మీద విశ్వాసం పెరగడం కోసం, మనకు ఆత్మబలం పెంచడం కోసం ఒకసారి కొన్ని మహిమలు చూపిస్తూ ఉంటాడు. ఆ హిమ్మ ఎక్కడ ప్రయోజనం కాదు, ఆ మహిమ చూపించి మన ఎవరో మనకు తెలియజెప్పడం కోసం, ఆ మోక్ష శాంతి మన చేత పొందింపు చేయడం కోసం అప్పుడు మహిమను చూపిస్తాడు, కానీ మహిమ మహిమ కోసం కాదు, మనకి విశ్వాసం పెంచి మనకి జ్ఞానం కలగజేయడం కోసం అది చూస్తూ ఉంటాడు. ఒక మాట మీరు మర్చిపోకండి, మీ దేహం ఉండొచ్చు రాలిపోవచ్చు, నా దేహం ఉండొచ్చు రాలిపోవచ్చు, ఒక విషయం మీరు మర్చిపోకండి, మనకి పునర్జన్మ హేతువులు మన మనసులో ఏమున్నాయో ఆ హేతువులన్నీ కూడా బయటకు రాలి కాలిపోవాలంటే, ఆ హేతువులు మనం పోగొట్టుకోవాలంటే కేవలం మన తెలివితేటల వల్ల కానీ మన సాధన వల్ల కానీ గురువు అనుగ్రహం లేకుండా అయిపోవు. మన తెలివితేటల వల్ల పావు, మనం చేస్తున్న ఈ కొద్దిపాటి సాధన వల్ల అయిపోవు. గురువు అనుగ్రహం లేకుండా బరువైన రాళ్ళని మనం తీసుకొచ్చి తగలబెట్టలేదు. అంటే గురువు అని కూడా నీ హృదయంలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహం అవసరం అంటే అవసరం అని చెప్తున్నాడు, కానీ నిజమైన గురువు మటుకు బయట లేడు. నిజమైన గురువు దేహానికి పరిమితమైన వాడు కాదు. ఎస్ యూఆర్ కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే, కానీ గురువు అనుగ్రహం అవసరమే, కానీ నిజమైన గురువు అనేవాడు నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలో ఉంటుంటే ఆ నిజమైన గురువే దేవుడై ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న గురువే సత్పదార్థమై ఉంది, నీ హృదయంలో ఉన్న గురువే చైతన్యమై ఉంది, నీ హృదయంలో ఉన్న నిజమైన గురువే చావుడు అని వస్తూ. గురువు అంటే గురువు అన్న, ఆత్మన్న, దేవుడన్నా, చైతన్యమన్న, కాస్మిక్ కాన్షియస్నెస్ అన్న, చావులేని స్థితి అన్న, ఇమ్మోర్టల్ స్టేట్ అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు కానీ ఇవన్నీ ఒకే వస్తువుకి నీ పేర్లు కానీ ఉన్నది ఒకటే, యూఆర్ దట్, అది నీవే. ఎవడైతే గురువు గురువు అనుకుంటున్నావో నీకు దేహ బుద్ధి ఉన్నంత కాలం గురువు నీకంటే వేరుగా ఉన్నాడని అనిపిస్తుంది. నీ విడుదల ఉన్న గురువు నీకు తెలిసాక తెలుస్తుంది వాడికి నాకు భేదం లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ భేద బుద్ధిని నశించిన వెంటనే నీ విడుదలలో జ్ఞానం కలుగుతుంది, అప్పుడు నీకు మోక్ష సుఖం మోక్ష శాంతి నీకు అనుభవంలోకి వస్తుంది. కాల్సిందే ఏది వచ్చినా నీకు కళ్ళు ఎత్తి చూడాలని అనిపించదు. ఆనందం, హృదయ ఆనందం, హృదయంలో ఉన్న ఆనందం, హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న సుఖం ఒక్కసారి అది పొంది నీ సహస్రానికి అందినప్పుడు నీకు దేవుడు ఉన్నాడని చెప్పిన ఒకటి, లేడని చెప్పిన ఒకటి, కళ్ళకి నీ ప్రపంచం నీ కళ్ళకి కనిపిస్తున్నట్టు కనిపించకపోయిన ఒకటి, నీకు దేహం ఉన్న ఒకటి దేహం చనిపోయినా ఒకటి, నీ ఎగ్జిస్టెన్స్ కి భంగం లేదన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ హృదయంలో నిజమైన గురువు నీకు తెలిసినప్పుడు తెలుస్తుంది. ఆ చూడండి, ఆ వండర్ఫుల్ టీచింగ్ జగాల్లో కూడా లేనిటువంటి ఉండాలి. నిజమైన గురువు బయట లేడు, నీ లోపలే ఉన్నాడు. ఆ గురువే దేవుడి కింద ఉన్నాడు, ఆ గురువే సత్పదార్థం కింద ఉంది, ఆ గురువే చావు లేని వస్తువు కింద ఉంది. ఆ గురువుని ఆ లోపల నా సత్పదార్థాన్ని తెలుసుకునే వరకు నీకు భేద బుద్ధి నశించదు, మాయ నశించదు, భేద బుద్ధి వస్తుంది. ఆ సత్పదార్థాన్ని గ్రహించే వరకు భేద బుద్ధి వస్తుంది. భేద బుద్ధి ఉన్నప్పుడు నీకు వికారాలు కూడా వస్తూ ఉంటాయి, వికారాలు కూడా వస్తూ ఉంటాయి. అదే సద్వస్తువు ఎప్పుడైతే నీ లోపల ఉంటుంది, సద్వస్తువు ఎప్పుడైతే గ్రహించావో అది గ్రహించిన తర్వాత తెలుస్తుంది గురువుకు మీకు భేదం లేదని, ఆయన నేను నేను ఆయన ఇద్దరికి తేడా లేదన్న సంగతి లోపల ఉన్న గురువు ఆనందంలో వచ్చాక తెలుస్తుంది ఆయనకి నాకు తేడా లేదని. అప్పటి వరకు గురువు వేరు, నేను వేరేటువంటి భేదభావం నన్ను వెంటాడుతూ ఉంటుంది, ఆ వేరు భావం నన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ లోపల సత్య పదార్థమే గురువు అయి ఉన్నది. నీ లోపల సద్వస్తువుకి గురువుకి భేదం లేదు, నీ లోపల సద్వస్తువుకి దేవుడికి భేదం లేదు. అది చావులేని వస్తువు. ఓ అర్జున, ఆ చావులేని వస్తువు, ఆ పుట్టుకులేని వస్తువు నీ హృదయంలో ఉంది, దాన్ని ధ్యానించండి. మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడు, ఇతరులకు చేస్తే దాని గురించి చెప్పు, ధ్యానం చేస్తే దాని గురించి ధ్యానం చెయ్యి, పని చేస్తే దాని పూర్తి కోసం దాన్ని పని చెయ్యి. అది కొంతకాలానికి అదే నువ్వు వెళ్ళిపోతావు, ఆ విషయం మర్చిపోకు అర్జున అని భగవంతుడు రిపీటెడ్ గా ఆ మూడో శ్లోకం ఎంఫసిస్ గా నొక్కి నొక్కి చెప్తాడు. వాట్ ఈస్ ది వే టు గాడ్ రిలేషన్? ఆ లోపల ఉన్న సత్య వస్తువుకి గురువు అనుగ్రహం అవసరం మీరు చెబుతున్నారు, దానికి వెళ్ళే మార్గం కూడా మీరు చెప్పండి, దానికి వెళ్ళే మార్గం కూడా మీరు చెప్పండి. అంటే ఆ మార్గం కూడా ఇక్కడ భగవాన్ చెప్పడం లేదు, కానీ కృష్ణుడు ఏమని చెప్పాడంటే నీకు సాత్విక బుద్ధి కనుకుంటే నీ హృదయంలోంచి గైడెన్స్ వచ్చేస్తున్నాడు. ఆ మార్గం కూడా నీ హృదయంలోంచి దారి కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు కృష్ణుడు చెప్పేది ఏంటంటే నీకు సాత్విక బుద్ధి కనుకుంటే నీకు గైడెన్స్ లోపల నుంచే వచ్చేస్తుంది. అసలు నీ గైడెన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? లోపల నుంచే వచ్చేస్తుంది. గైడ్ మార్గం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది లోపల నుంచే. నీకు మా ఇంట్యూషన్ ఒక రకంగా మీరు సాత్విక బుద్ధి కల్టివేట్ చేయటం వల్ల ఒక ఇంట్యూషన్ నీకు వచ్చేస్తుంది. బయట భూమిని కూడా చెప్పక్కర్లేకుండా ఇంట్యూషన్ నీకు వచ్చేస్తుంది. లోపల నుంచే నీ హృదయం నుంచి దారి తెలుస్తూ ఉంటుంది. నీకు హృదయంలోకి ఎలా వెళ్ళాలో, ఆ హృదయం దేవుడే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు నీకు సాత్విక బుద్ధి కనుకుంటే రజగుణ బుద్ధి తమగుణ బుద్ధి అంటే నీకు చూపించడు. రజగుణం ఉంటే తమగుణం ఉంటే చచ్చిపోయిన తర్వాత చీకటి లోకాలకు వెళ్ళిపోయిస్తుంది. మనం సాత్విక బుద్ధే గమ్యం కాదు, సాత్విక బుద్ధే గురువు కాదు, సాత్విక బుద్ధే దేవుడు కాదు, కానీ సాత్విక బుద్ధి దేవుడు దగ్గరికి వెళ్ళటానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇంటి ఎక్కడ మనం అడుగుతాం అనుకోండి, కొంతమంది అసలు చెప్పరు మనకి, కొంతమంది అది చెప్పరు, కొంతమంది కరెక్ట్గా ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి మీరు ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తారు అంటే వాడు కూడా మనం సహాయం చేసినట్టే కదా. సాత్విక బుద్ధి అటు ఉండేదని రజోగుణి బుద్ధి తమగుణి బుద్ధి అని వేరే చెప్పదు. అసలు కొంతమంది మన దారి అడిగితే చెప్పరు, తల నుంచి వెళ్ళిపోతారు. కొన్ని మంచి వాళ్ళు ఉంటారు పాపం, అది కూడా ఒకసారి కూడా మనం కూడా వచ్చి నేను తీసుకెళ్తాను రండి అంటారు. లేకపోతే వాళ్ళు కూడా రావడానికి బిజీగా ఉంటే కరెక్ట్గా లేని అది చెప్పి ఇలాగ వెళ్ళండి అలా వెళ్ళండి కరెక్ట్గా చెప్పి వెళతారు వాళ్ళు.
అది చిన్న పని. అదేంటండి చిన్న పని? భగవంతుడు చెప్పాడు దానివల్ల కూడా మనిషికి కొంత పుణ్యం వస్తున్నారు. మనం సత్తరు గట్టిస్తేనే కానీ పుణ్యం రాదేమో, ధ్వజస్తంభం ఎత్తితేనే కానీ పుణ్యం రాదేమో అనుకుంటున్నాం. జీవితంలో లైఫ్లో చేసే చిన్న పనుల వల్ల కూడా మనకు కొంత పుణ్యం వస్తుంది. లిటిల్ యాక్ట్స్, వెరీ వెరీ లిటిల్ యాక్ట్. ఆ లిటిల్ యాక్ట్స్ మనం అసలెక్ట్ చేస్తాం. లిటిల్ యాక్ట్ వల్ల కూడా మన దైవానుగ్రహం పాత్రలు. అందరి దగ్గర డబ్బు ఉంటుందంటే ధ్వజస్తంభాలు కట్టడానికి డబ్బు ఉన్న వల్ల డబ్బును సద్వినియోగం చేసుకోవడం మంచిది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది మరి, అలాగే చిన్న చిన్న పనుల వల్ల కూడా నువ్వు భగవద్ అనుగ్రహానికి నువ్వు పాత్రలు అవ్వచ్చు.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలంతో అరుణాచల. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.